శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామిని నమః. భక్తమహాశయులకు నమస్కృతులు. మనం హనుమత్తత్వాన్ని చెప్పుకుంటున్నాం. అందులో అనేక అంశాలు మనం చెప్పుకుని ఉన్నాము. ముఖ్యంగా హనుమంతుని యందు వివాదాస్పదమైనటువంటి విషయము హనుమత్ కళ్యాణం గురించి. ఆయన బ్రహ్మచార్య గృహస్థ, ఇది కాస్త వివాదాస్పదమైనటువంటి అంశము. ఆయన బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు, గృహస్థు కూడా. ఇంత క్రితం ఏ విధంగా అయితే భిన్న భిన్న తత్వాలు ఆయనలో ఉన్నాయని చెప్పి చెప్పుకున్నామో, అలా ఇక్కడ ఆయనలో ఆ బ్రహ్మచర్యము ఉన్నది, గార్హస్థ్యము ఉన్నది. ఆ రెండు తత్వాలు కూడా ఆయనలో ఉండటం మనం చూస్తాం. దీనికి సూర్యభగవానుని యొక్క కుమార్తె అయినటువంటి సువర్చలని వివాహం ఆడటం ఆయన యొక్క గార్హస్థ్య జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఆయన పుట్టుకతోనే యజ్ఞోపవీతంతో పుట్టాడు. కుమార బ్రహ్మచారి అంటారు అటువంటి వాళ్ళని. పుట్టుకతోనే యజ్ఞోపవీతం, ఆయన కుండలాలు యజ్ఞోపవీతం వీటితోనే పుట్టాడు. బ్రహ్మచర్య నిష్ఠ గరిష్ఠుడు, ఆయన జీవితం అంతా కూడా బ్రహ్మచర్య నిష్ఠతోనే గడిపాడు. ఆయనది వ్రతం, బ్రహ్మచర్య వ్రతం. మంచి విషయాలు, అనేక విషయాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళ యందు, కానీ కొన్ని విషయాలు వాళ్ళకి వ్రతంగా ఉంటాయి. శ్రీరామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడే, దాంట్లో అనుమానం లేదు. రామో ద్విర్నాభిభాషతే అన్నారు. రాముడు రెండవ మాట మాట్లాడటం ఉండదు, ఒకే మాట. కానీ సత్యమునకు రాముడు ప్రత్యేకగా చెప్పబడ్డాడు. రాముడిది వ్రతము సత్యవ్రతం కాదు, ఏకపత్ని వ్రతం రాముడిది, సత్యవ్రతం హరిశ్చంద్రుడిది. అలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వ్రతము. ఈయనది బ్రహ్మచర్య వ్రతం ఆంజనేయ స్వామిది. అసలు ఈ వివాహం అనేది ఎట్లా జరిగింది, ఇది ఎంతవరకు ప్రమాణము అనేది ఆలోచిస్తే చాలామందికి ఏమిటంటే, ఈయన వివాహమైంది అనటాన్ని అంగీకరించని కారణము రామాయణంలో చెప్పలేదు కదా ఆయన భార్యను గురించి అని చాలామందికి సందేహం. రామాయణము ఆది కావ్యం, అది ఆది కావ్యములో ఏ ఏ అంశములు అవసరమో ఆయా అంశములే చెబుతారు, కానీ అనవసరమైనవన్నీ చెబుతూ కూర్చోరు. అలా చెప్పలేదు కదా అని చెప్పి వాటిని లేవు అంటానికి వీల్లేదు. లక్షలాది మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళందరి భార్యల పేర్లు చెప్పాడా వాల్మీకి? చెప్పలేదు కాబట్టి వాళ్ళెవరికి భార్యలు లేదందామా, లేరందామా? వానరులు ఉన్నారు, అనేక వానరులు, వాళ్ళందరి భార్యల పేర్లు చెప్పలేదు కాబట్టి వాళ్ళ భార్యలు లేరందామా? ఆయన చెప్పలేదు కాబట్టి లేరు అని అంటము సముచితం కాదు. ఎందువల్లంటే కావ్యమునకు అవసరం లేనటువంటి విషయాలు చెప్పరు. కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు, ఆ సినిమాల్లో హీరోకి తల్లి ఉండదు, హీరోయిన్కి తండ్రి ఉండడు. ఎందుకంటే ఆ పాత్రలను పెట్టుకుంటే నిర్మాతకి ఖర్చు, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి, అందుకోసం అనవసరమైన పాత్రలను తీసేస్తూ ఉంటారు. అట్లాగే కావ్యంలో కూడా ఏ పాత్రలు అవసరమో ఆ పాత్రలనే వర్ణిస్తారు, కానీ అనవసరమైనటువంటి పాత్రల్ని కావ్య లక్షణం కాదది. అందువల్ల వాల్మీకి చెప్పలేదు తప్పితే ఆయనకి వివాహం కాలేదు అనటానికి ఏమీ నిదర్శనము రామాయణం కాదు. పైగా రామాయణంలో ఆంజనేయుడు వివాహితుడు గృహస్థు అనటానికి కొన్ని ధ్వనిగర్భితమైనటువంటి అంశాలు కూడా కనపడతాయి మనకి. సుందరకాండలో ఆయన సీత అన్వేషణ చేస్తూ అక్కడ శయనించి ఉన్నటువంటి స్త్రీలని వివస్త్రలుగా ఉన్నారు, చాలా స్వేచ్ఛగా పడుకుని ఉన్నారు. రాత్రిపూట అభ్యంతర గృహాల్లో పడుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడుకుని ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ చూశాడు. చూసి ఆయన అనుకుంటాడు, పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇయం ఖలు మమాత్యంతం. ఈ పరదారల్ని నేను ఇలా చూశాను, ఇది నా యందు చాలా పాపము దోషము అవుతుందా అని చెప్పి శంకించుకుంటాడు, తర్కించుకుంటాడు. ఊహాపోహ తర్క అని చెప్పి ఆంజనేయ స్వామి వివేచన చేస్తాడు. ఆయన జ్ఞాని కాబట్టి వివేచన చేసుకుంటాడు. చేసుకుని మళ్ళీ ఆయన సమాధాన పడతాడు, అయినా నేను చేసిన తప్పే ఉన్నది, ఆడవాళ్ళని వెతకదలుచుకున్నప్పుడు ఆడవాళ్ళల్లోనే వెతకాలి కదా అని రెండు మూడు ప్రమాణాలు ఆయన చెప్పుకుని సమాధాన పడతాడు అనుకోండి. కాబట్టి పరదార అవరోధస్య అని చెప్పి పరదారల్ని చూడటము అనే మాట ఎవరికి వస్తుంది అంటే స్వదార ఉన్నవాళ్ళకి వస్తుంది, కానీ పరదార అనే మాట బ్రహ్మచారులకు పరదార అని ఉండదు. స్త్రీలందరూ అని చెప్పాలి తప్పితే బ్రహ్మచారుల దగ్గర పరదార అని చెప్పడానికి వీల్లేదు. పరదార అంటే స్వదార ఉన్నవాళ్ళకే పరదార అనేది చెప్పటం అనేది సంభవం. ఇలా అక్కడక్కడ ఆంజనేయ స్వామి గృహస్థు అనటానికి మనకు కొన్ని తార్కాణాలు కనపడతాయి. రామరావణ సంగ్రామం అయిపోయాక భరద్వాజాశ్రమానికి వస్తూ భరతుని ప్రతిజ్ఞ మేరకు ఆ క్షణానికి అందుకోకపోతే ఎక్కడ ఆయన అగ్నిప్రవేశం చేస్తాడేమో అని భయంతో రాముడు ముందు ఆంజనేయ స్వామిని పంపాడు భరతుడి దగ్గరికి, తాను వస్తున్నాను అని చెప్పి చెప్పడానికి కబురు పంపాడు. అలా వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి, నీ అన్నగారు శ్రీరామచంద్ర ప్రభు వస్తున్నారు అని చెప్పంగానే పరమానంద భరితుడయి ఆంజనేయుని అనేక రకాల సన్మానం చేస్తాడు, అనేక బహుమానాలు ఇస్తాడు. వాళ్ళలో స్త్రీలను కూడా బహుమానం ఇస్తాడు. బ్రహ్మచారులకు స్త్రీలను బహుమానం ఇవ్వటం అనేటటువంటిది ఉంటుందా బ్రహ్మచారులైనటువంటి వాళ్ళకి? ఉండదు. నిన్న చెప్పాను నేను, ఆయన సంగీత శాస్త్ర ప్రవీణుడు అని చెప్పి చెబుతూ బ్రహ్మచారులు అయినటువంటి వాళ్ళకి ఈ సంగీతము రాగము ఇటువంటివి విహితములు కావు. ఇవన్నీ కూడా రాగులైనటువంటి వాళ్ళకు కానీ విరాగులు బ్రహ్మచారులు అయినటువంటి వాళ్ళకి సంగీతానందాలు పనికిరావు. మరి ఆయన సంగీతంలో విద్వాంసుడు. ఇలాంటి ప్రమాణాలు మనకి అనేకము ఆయన గృహస్థు అనటానికి తార్కాణాలుగా కనపడతాయి. ఆయన 9 అవతారాలు ఎత్తాడు ఆంజనేయ స్వామి. ఆద్య ప్రసన్న హనుమాన్, మొదటి అవతారం ప్రసన్న ఆంజనేయ స్వామి. ద్వితీయో వీరమారుతి, రెండవ అవతారం వీరాంజనేయ స్వామి. తృతీయో వింశతి భుజ అని చెప్పి ఆంజనేయ స్వామి యొక్క 3వ అవతారము 20 చేతుల ఆంజనేయ స్వామి అండి. మనం ఆంజనేయ స్వామిని గురించి భవిష్యత్ బ్రహ్మగా చెప్పుకుంటూ ఉంటాం. భవిష్యత్ బ్రహ్మణే నమః అని చెప్పి ఆంజనేయ స్వామిని గురించి చెబుతాం. ఆయన కాబోయే బ్రహ్మ అండి. అలా బ్రహ్మ కావటానికి కారణమైనటువంటి గాథ ఈ వింశతి భుజ ఆంజనేయ చరిత్రే 3వ అవతారం. చతుర్థ పంచవక్త్రక, 4వ అవతారం పంచముఖ ఆంజనేయ స్వామి. పంచము అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి యొక్క 5వ అవతారము 18 చేతుల ఆంజనేయ స్వామి. హనుమన్ మంత్రాలలో మృత సంజీవిని మంత్రము అని ఉన్నది, చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలిగినటువంటి మంత్రం. ఆ మంత్రానికి సంబంధించినటువంటి అధిదేవత 18 చేతుల ఆంజనేయ స్వామి. సువర్చలాపతి షష్ఠ, ఇది మనం చెప్పబోయే విషయం. ఆంజనేయ స్వామి యొక్క 6వ అవతారం సువర్చలాంజనేయ స్వామి అండి. కాబట్టి ఆయన అవతారాల్లో ఒకటి సువర్చలాంజనేయం. సప్తమస్తు చతుర్భుజ, 7వ అవతారం 4 చేతుల ఆంజనేయ స్వామి. అష్టమ కథిత శ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండల అని చెప్పి 8వ అవతారము 32 చేతుల విరాట్ స్వరూపం. హనుమంతునికి సంబంధించినటువంటి మంత్రాలలో హుంకార హనుమన్ మంత్రము అని చెప్పి చాలా గొప్ప శక్తి కలిగినటువంటి మంత్రం ఉన్నది. ఆ మంత్రానికి అధిదేవత ఆయన. నవమో వానరాకార అని చెప్పి 9వ అవతారం వానరాకార స్వామి. ఇచ్చేవం నవరూపధృతు, పరిపూర్ణ అవతారాలైనవి 9 పరిపూర్ణ సంఖ్య అని అనుకున్నాం మనం. అలా 9 అవతారాలు విశేషంగా చెప్పబడ్డాయి. అనేక రూపాలు ఆయనకు ఉన్నా కూడా అందులో ప్రత్యేకించి 9 అవతారాలుగా మహర్షులు తెలియజేశారు. అందులో సువర్చలాపతి షష్ట అని చెప్పి 6వ అవతారం సువర్చలాంజనేయ స్వామి. ఎవరు ఈ సువర్చల? అని ప్రశ్న వస్తే, ఈ సువచ్చల సూర్యుని యొక్క కుమార్తె అండి, దీనికి సంబంధించినటువంటి ఆయన వివాహానికి సంబంధించినటువంటి గాథ ఉన్నది. అదేమిటంటే, విశ్వకర్మ యొక్క కుమార్తెని సూర్యభగవానుడు వివాహం చేసుకున్నాడు. విశ్వకర్మ అంటే దేవతలకు సంబంధించినటువంటి ఆయుధములు, ఆభరణములు, కిరీటాదులు, అవన్నీ కూడా తయారు చేసేటటువంటి ఆయన విశ్వకర్మ. ఆ విశ్వకర్మ యొక్క కూతురు పేరు సంజ్ఞాదేవి అని చెప్పి ఆమెను సూర్యభగవానుడు వివాహం చేసుకున్నాడు. ఆమెను కాపురానికి పంపారు సూర్యభగవానుడి దగ్గరికి. పంపించాక అనతి కాలంలోనే ఆమె తిరిగి వచ్చింది, పుట్టింటికి వచ్చింది. ఎందుకో వచ్చింది, పాపం చూసి వెళదామని వచ్చింది అని అనుకుని ఊరుకున్నారు తల్లిదండ్రులు. 2 రోజులు ఉంది, 3 రోజులు ఉంది, కదలతలేదు, ఇక్కడే ఉన్నది. విశ్వకర్మకి అనుమానం వేసింది. అనుమానం వేసి భార్యతో చెప్పాడు. సహజంగా ఆడపిల్లలు తల్లులకు చెప్పినట్లుగా తండ్రులకు అన్ని విషయాలు చెప్పలేరు కాబట్టి, అమ్మాయి ఎందుకు వచ్చిందో కనుక్కోవే అని చెప్పి విశ్వకర్మ భార్యతో చెబితే ఆమె అడిగింది. అడిగితే సంజ్ఞాదేవి చెప్పింది, అమ్మా, మీ అల్లుడు గారి యొక్క తేజస్సుని నేను భరించలేకపోయాను, అందువల్ల నేను తిరిగి వచ్చాను అని చెప్పి చెప్పింది. ఆ సూర్యతాపము ఇప్పుడు మనం చూడండి, ఓజోన్ పొర దెబ్బతినేటప్పటికీ అల్లాడిపోతున్నాం. 42, 45, 50లకి వెళ్ళిపోయి సూర్యతాపం అటువంటిది ఆయనతో కాపురం చేయటం అంటే, ఎక్కడో ఇంకో ఊళ్ళో ఉండి కాపురం చేయరు కదా, స్వయంగా భర్తకి సమీపంగా ఉండాలి, ఏకాత్మతతో ఉండాలి. మరి అలా సూర్యభగవాని దగ్గరికి ఆమె చేరలేకపోయింది, ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరు ఆలోచించారు. ఆలోచించి ఆమెతో అన్నారు, అమ్మా, కాళిదాసు చెబుతాడు అభిజ్ఞాన శాకుంతలంలో, పతిగృహేతవ దాస్యమపి క్షమం అని చెప్పి, దాసీగా అయినా భర్త గృహంలో ఉండటమే క్షేమకరము అని చెప్పి. కాబట్టి అదే చెప్పారమ్మా, ఏ విధంగానే సరే భర్తృగృహంలో ఉండటము నీకు మాకు కూడా మంచిది, కానీ నువ్వు ఇలా వచ్చేసేయటము ఉభయులకి కూడా శ్రేయస్కరం కాదు అని చెప్పి చెప్పారు. ఆలోచించింది, అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఉండలేని పరిస్థితి వచ్చింది అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసిందంటే, తన నుంచి ఛాయని సృష్టించింది. ఛాయని సృష్టించి సూర్యభగవాని సేవలో ఉంచి తాను వెళ్ళిపోయింది. వెళ్ళి సముద్ర గర్భంలో అశ్వరూపంలో ఉండి తపస్సు చేస్తూ కూర్చున్నది ఆమె. కొంతకాలం గడిచింది, కూతుర్ని పంపించేశాము, మళ్ళీ కూతురు వార్త ఏమీ తెలియలేదే అని విశ్వకర్మ ఆలోచించాడు. ఆలోచించి కూతురు విషయం తెలుసుకుందామని చెప్పి బయలుదేరి వచ్చాడు. వచ్చేటప్పటికి ముందు సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం సాక్షాత్కరిస్తాడు కదా, ఆయన్ని చూశాడు. చూసిన ఆయన, నా కుమార్తె ఎలా ఉన్నది, చూసి వెళదాం వస్తున్నాను అనేటప్పటికీ, మామగారు చాలా హాయిగా ఉన్నది మీ కుమార్తె, ఇద్దరు బిడ్డల్ని కూడా కన్నది అని చెప్పి చెప్పాడు. ఈయనకి చాలా ఆశ్చర్యం వేసింది, అనుమానం వేసింది. ఎవరైనా ఆడపిల్లలు నెల తప్పంగానే తల్లిదండ్రులకు చెప్పి మురిసిపోతారు. వాళ్ళకి మొట్టమొదట ఆ ఆనందం భర్త తర్వాత వాళ్ళకి తెలియజేయాలని చెప్పి అనుకుంటారు. అటువంటిది ఇద్దరు బిడ్డల్ని కన్నా కూడా తమకు ఆ వార్త తెలియలేదు అంటే విశ్వకర్మకి చాలా సందేహము, విచారము కలిగింది. వెంటనే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడే అక్కడ ఛాయ ఇద్దరు కుమారుల్ని ఎత్తుకుని ఉన్నది. ఆమెలో తండ్రిని చూసిన స్పందన కనపడలేదు. ఎవరైనా తండ్రిని చూస్తే వెంటనే వాళ్ళల్లో స్పందన వస్తుంది, రానాన్న కూర్చో అని చెప్పి ఆనందంగా. కానీ ఆ ఛాయలో అది కనపడకపోయేటప్పటికి తన కుమార్తె కాదు అని చెప్పి సందేహించాడు. సందేహించి ఆమెతో అన్నాడు, ఏమమ్మా నువ్వెవరో చెప్పు, నువ్వు నిజం చెప్పకపోయేటట్లయితే నిన్ను శపిస్తాను అని చెప్పి విశ్వకర్మ చెప్పాడు. చెప్పేటప్పటికి ఆమె చెప్పింది, నీదు కూతురు సంజ్ఞ అనిందితాత్మ అర్కునకు సేవ చేయ నన్నప్పగించి తాను తపమునకేగే, నేను ఛాయయన్ చిన్నదానన్ అని చెప్పి ఉన్న విషయం చెప్పింది. అయ్యా, మీ కుమార్తె అయినటువంటి సంజ్ఞాదేవి నన్ను సృష్టించి సూర్యుని సేవ కోసమని ఇక్కడ ఉంచి తాను తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయింది, నా పేరు ఛాయ అంటారు, ఇదిగో నా బిడ్డలు ఇద్దరు అని చెప్పి ఆమె తనని గురించి పరిచయం చేసుకున్నది. వెంటనే విశ్వకర్మకి కోపం వచ్చి నా బిడ్డ పొందవలసినటువంటి సుఖాలు నువ్వు పొందుతున్నావు కాబట్టి నువ్వు నీ బిడ్డలు కూడా కాలరూపులైపోతారు అని చెప్పి చెప్పించాడు. కాలరూపులు అంటే నల్లటి వాళ్ళైపోవటం, నీడ నల్లగా ఉంటుంది. మన నీడ నల్లగానే ఉంటాయి, ఎక్కడైనా సరే నీడ నల్లగానే ఉంటుంది. దానికి ఆయన శాపము కారణము అని అంటారు. రెండవది, ఆమె బిడ్డలిద్దరూ కూడా నల్లటి వాళ్ళైపోయారు. ఎవరు ఆమె బిడ్డలు? ఇద్దరు బంగారం లాంటి సంతానం ఉండే ఆమెకి, ఇద్దరు ఇద్దరే, ఒక ఆయన శని, రెండవ ఆయన యముడు. వాళ్ళిద్దరూ నల్లగా ఉంటారు విశ్వకర్మ శాపం కారణంగా. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఛాయా మార్తాండుడు అంటే సూర్యుడు, వాళ్ళకి పుట్టినటువంటి వాడు అని. ఎవరు? శని. ఆయన ఇంకా ఆయన విశేషణాల్లో యమాగ్రజం, యముని యొక్క అన్నగారు. యముడే పీడించేవాడు, చాలా బాధాకరుడు. మనకి తెలుసు, అమ్మో యముడురా అంటారు. చాలా బాధాకరమైనటువంటి వ్యక్తుల్ని చూసి వాడు నిజంగా యముడురా అంటారు. అటువంటి యముడికి అన్నంటే ఇక శనిని చెప్పేదేముంది. అలా వాళ్ళిద్దరూ విశ్వకర్మ శాపం వల్ల కాలరూపులయ్యారు. అక్కడి నుంచి విశ్వకర్మ బయలుదేరి సూర్యభగవానుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి సూర్యుడిని నిలేశాడు. ఏమయ్యా, నీకు నా కుమార్తెని సమర్పించాను, ఆమె యొక్క బాగువోగులకన్నిటికీ నువ్వు బాధ్యుడివి. ఇప్పుడు నా కుమార్తె అక్కడ లేదు, ఏమైందో తెలియజేయవలసినటువంటి బాధ్యత నీది అని చెప్పి సూర్యభగవాను అడిగాడు. అప్పుడు సూర్యభగవానుడు, ఆయన జగచ్చక్షువు, దివ్య శక్తులు ఉన్నా కూడా ఎప్పుడూ అన్నీ ఉపయోగిస్తూ కూర్చోరండి. దివ్య దృష్టి ఉన్నదనుకోండి, దివ్య దృష్టి ఉన్నదాన్ని ప్రతివాడు దాన్ని ఉపయోగపెట్టి, ఇప్పుడు మా బావ ఏం చేస్తూ ఉన్నాడో, ఇప్పుడు మా అక్క ఏం చేస్తూ ఉన్నదో, మా పెదనాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళు చూస్తూ కూర్చున్నారంటే 4 రోజులు అయిపోతుంది ఆ శక్తి కాస్త. ఎప్పుడు కూడా శక్తి వినియోగం వల్ల క్షయం అవుతుంది. అందువల్లనే శాపాలు పెట్టరండి. చాలా అత్యవసరమైతే కానీ శాపాలు పెట్టరు. ఆ పాపము పుణ్యము క్షయిస్తూ ఉంటుంది. దానివల్ల గౌతముని యొక్క ఆ పుణ్య విశేషాన్ని తట్టుకోలేక గౌతముని కొంత పాపం కలిగించడం కోసమని గోవుని వదిలిపెట్టి దాన్ని దర్భపుల్లో తిట్టి అన్నది చచ్చేటట్టుగా చేసి ఆ విధంగా ఆయనకి ఆ పుణ్యాన్ని క్షయం చేయించటం జరిగింది. అలాగే గౌతముడు అహల్య విషయంలో కూడా ఆయన యొక్క మహత్తరమైనటువంటి పుణ్య విశేషాన్ని దేవేంద్రుడు భరించలేక ఆయన చేత శాపం పొందితే, ఆయన శాపం పెడితే కొంత పుణ్యం క్షయిస్తుంది అని చెప్పి ఆ శాపం పొందాడు. దేవతలందరూ కలిసి పంపించారు ఆయన. దేవేంద్రుడు కేవలం తనుగా వెళ్ళినవాడు కాదండి, గౌతముని యొక్క ఆ శక్తిని క్షయింపజేయటం కోసమని దేవతలందరి తరఫున వెళ్ళాడు. అందువల్లనే ఆయన గౌతముని శాపం పొందాక దేవతల దగ్గరికి వచ్చి అడిగాడు, మీరందరూ పంపితే నేను వెళ్ళాను, నాకు ఈ విధమైనటువంటి శాపం వచ్చింది, దీనికి పరిష్కారం మీరే చేయండి అని అన్నాడు. కాబట్టి ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే ఇంద్రుడిని తిట్టుకుంటాం, అనేక రకాల అపభ్రంశంగా ఆలోచిస్తాం. సూర్యభగవానుడు కూడా తనకి శక్తి ఉన్నది కదా అని చెప్పి ఆ శక్తిని ఉపయోగించుకుంటూ ఎప్పుడు ఉండడు, బ్యాటరీ లైట్ వేసుకుంటూ సూర్యుడు. విశ్వకర్మ ఎప్పుడైతే అన్నాడో అప్పుడు తన యొక్క శక్తిని అంతా కూడా వినియోగించి పరిశీలించాడు. ఎక్కడ ఉన్నది తన భార్య సంజ్ఞాదేవి అని పరిశీలిస్తే ఆయనకు అర్థమైంది, సముద్ర గర్భంలో అశ్వరూపంలో తపస్సు చేసుకుంటోంది అని తెలుసుకున్నటువంటి వాడై అప్పుడు సూర్యభగవానుడు కూడా అశ్వరూపంతో సముద్రంలో ప్రవేశించాడండి. అగ్నిమయమైనటువంటి అశ్వం, బడబానలం అంటూ ఉంటారే, ఆ రకంగా ఈ అశ్వరూపంలో సముద్ర గర్భంలో ప్రవేశించి సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ సంజ్ఞాదేవితో, అశ్వరూపంలో ఉన్నటువంటి సంజ్ఞాదేవితో కూడాడు. అలా కూడటం వల్ల కలిగినటువంటి సంతానమే అశ్వినీ దేవతలు. మనం అశ్వినీ దేవతలను చెప్పుకుంటూ ఉంటామే, వాళ్ళు దేవ వైద్యులండి. దేవతలలో వైద్యులు ఎవరు అంటే అశ్వినీ దేవతలు. వీళ్ళకి కూడా యజ్ఞంలో భాగం ఇవ్వబడ్డ, వీళ్ళ వరం వల్లనే నకుల సహదేవులు మాదిరికి జన్మించారు. మనం భారతంలో కుంతికి ధర్మరాజు, వాయుదేవుడు యమధర్మరాజు, వాయుదేవుడు ఇంద్రుడి వల్ల ముగ్గురు సంతానం కలిగితే మాద్రికి అశ్విని దేవతల వల్ల ఇద్దరు కలిగారు నకుల సహదేవుడు. అటువంటి అశ్విని దేవతలు కలిగారు. తర్వాత సూర్యభగవానుడు ఆలోచించాడు, ఈ విధంగా అయితే నా కాపురం ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఏం చేశాడంటే మామగారు అయినటువంటి విశ్వకర్మతో చెప్పాడు, మామగారు నా శక్తిని కొంత మీరు తరచి వరిపిడి పట్టి కొంత తొలగించవలసింది అని చెప్పి తానే కోరాడు మామగారిని. ఆ విధంగా విశ్వకర్మ సూర్యభగవాను యొక్క శక్తిని కొంత వేరు చేశాడండి, తరచి వేరు చేశాడు. ఆ వేరు చేయబడినటువంటి శక్తి నుంచే అనేక రకాల ఆయుధాలు, విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము, శివుని యొక్క త్రిశూలము, ఇలా అనేక రకాల ఆయుధాలన్నీ కూడా ఆ అద్భుతమైనటువంటి సూర్యభగవాను యొక్క తేజస్సు నుంచి ఏర్పడ్డాయి. అందువల్లే వాటికి అంత శక్తి. నిప్పులు కక్కుతూ వస్తుందంటారు చూసారా సుదర్శనం, ఆ నిప్పులు కక్కేటటువంటి ఆ తాపము ఎక్కడిది అంటే సూర్యతాపం, సూర్యుని తేజస్సు నుంచి. ఇంకా కొంత తేజస్సు మిగిలింది, ఆ తేజస్సుకి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. శక్తి సూర్యుని యొక్క శక్తి, అది శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆ శక్తి స్త్రీ స్వరూపాన్ని చెందింది. ప్రాణప్రతిష్ఠ చేయటం వల్ల ఒక బంగారు తల్లిగా, ఒక అపురూప లావణ్యవతిగా, అమ్మాయిగా ఏర్పడ్డది. దేవతలు, ఇంద్రాది దేవతలు అడిగారు బ్రహ్మదేవుణ్ణి, అయ్యా ఈ అపురూప లావణ్యవతికి భర్త కాగలవాడు ఎవరు అని అడిగారు. ఎవరు భర్త అవుతారు? భర్త అంటే భరించేవాడు భర్త అండి, బిభర్తీతి భర్త అని. భార్యని భరించాలి భర్త. నిజంగా ఇవాళ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతూ ఉన్నదండి. ఇదివరకు సామెతగా చెప్పుకునేవాళ్ళు, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ క్వారల్ విత్ అవర్ చిల్డ్రన్ అని చెప్పి, నీ బిడ్డలు నా బిడ్డలు మన బిడ్డలతో తగాదాలాడుతున్నారు. ఇది ఇంగ్లీష్ వాళ్ళ సామెతగా చెప్పేవాళ్ళు. దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులే, ఏ కాపురము సక్రమంగా ఉండటం లేదండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు సంభవించటానికి కారణాలని మరి అన్వేషించి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు పరిష్కరించకపోతే అనతి కాలంలోనే ఈ జాతి అంతా కూడా చాలా సంక్షోభంలో పడుతుంది. ఈమె యొక్క, ఈమెని భరించేవాడు భర్త అని, మనకి ఎప్పుడూ కూడా భార్యని వదిలిపెట్టకూడదండి, స్వీకరించాక భార్యను వదిలిపెట్టకూడదు. మనకి ఈ మనువులలో ఉత్తమ మనువు అని ఉన్నాడు, ఉత్తానపాదుని యొక్క కుమారుడు. ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు కదా, సురుచి సునీతి. వాళ్ళల్లో ఆ సురుచి యొక్క కుమారుడు ఈ ఉత్తముడు, ఉత్తమ మనువు. ఇతడి భార్య చాలా గయ్యాళిది. ఎంత గయ్యాళిది అంటే అతను భరించలేక ఆమెను వదిలేశాడు. వదిలేస్తే వెళ్ళిపోయింది. తర్వాత ఏమైందంటే ఒక బ్రాహ్మణోత్తముడు ఈయన దగ్గర పరిగెత్తుకుని వచ్చి, అయ్యా నా భార్యని ఎవడో రాక్షసుడు దొంగిలించుకు వెళ్ళాడు, నా భార్యని నాకు తెచ్చిపెట్టవలసింది అని చెప్పి అడిగాడు. అడిగేటప్పటికి ఈ రాజు అడిగాడు, నీ భార్య ఎలా ఉంటుందో చెప్పవయ్యా అని. చాలా కురూపిగా ఉంటుందండి, నల్లగా ఉంటుంది, ఎత్తుపళ్ళు, చాలా వికారంగా ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఓరి పిచ్చివాడా, అంత వికారంగా ఉండేదాన్ని నువ్వు ఇంత కష్టపడి తెచ్చుకోవటం ఎందుకు, ఇంకో భార్యను చేసుకోకూడదా అని అన్నాడు. అనేటప్పటికి ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, వివాహం అయ్యాక ఎటువంటిదైనా ఆ భార్యే భరింపదగినది తప్పితే ఆ భార్యను త్యజించకూడదు, అందువల్ల నా భార్యే నాకు కావాలని చెప్పి అన్నాడు. అనేటప్పటికే ఈయనకి కాస్త ఆలోచన వచ్చింది. సరే మొత్తానికి ఎవడో రాక్షసుడు దగ్గరికి తీసుకువెళ్ళాడని చెప్పి తెలిసి వెళ్ళి ఆ గుహల్లో ఉన్నటువంటి ఆమెను చూశాడు. చూసి ఆమెను తీసుకురావటానికి వెళ్ళి ఆమెను అడిగాడు, ఏమమ్మా నిన్ను ఈ రాక్షసుడు ఏమన్నా బాధించాడా అని అడిగితే ఆమె చెప్పింది, ఏమాత్రము నన్ను బాధించలేదండి, నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు, నాకే అపకారం చేయలేదు అని చెప్పి చెప్పింది.
చాలా ఆశ్చర్యం వేసింది ఆయనకి. ఎందుకు ఇలా తీసుకొచ్చినట్టు, ఎందుకు ఇలా చూస్తున్నట్టు అని ఆశ్చర్యం వేసి ఆ రాక్షసుడు వచ్చేదాకా ఉన్నాడు. ఉండి ఆ రాక్షసుడిని ప్రశ్నించాడు, ఏమయ్యా నువ్వు ఈమెను తీసుకొచ్చావు, ఇంత భద్రంగా ఉంచావు, అసలు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని అడిగాడు. అడిగేటప్పటికి, ఏం లేదు మహారాజా, ఈమె భర్త మా రాక్షసి జాతి నాశనం కోసమని యజ్ఞాలు చేస్తున్నాడు, ఆ యజ్ఞాలు ఆపించాలి, యజ్ఞము ఆగాలి అంటే భార్య లేకపోతే యజ్ఞం చేయటానికి వీల్లేదు, కాబట్టి నేను భార్యను తీసుకొచ్చేసాను, అందువల్ల యజ్ఞావకాశం లేకుండా చేశాను, అదే నా లక్ష్యం తప్పితే మరో ఓ నాయన భార్య లేకపోతే యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి వీల్లేదు అని చెప్పి దానివల్ల గుర్తించి రాక్షసునితో చెప్పాడు, నేను అతనితో చెబుతాను అలాంటి యజ్ఞాలు చేయకుండా నువ్వు ఈమెని వదిలిపెట్టవలసింది అంటే ఆమోదించాడు, తీసుకెళ్ళి అప్పచెప్పాడు. ఈ సంఘటన ద్వారా తాను భార్యని వదిలిపెట్టడం త్యజించటము ఎంత దోషమో గ్రహించి అప్పుడు వెతికి మళ్ళీ ఆమెని అడవుల్లోంచి తీసుకొచ్చి ఆమెతో కాపురం చేస్తాడు, ఆమెను భరిస్తాడు. భర్త భరించేవాడు భర్త అండి, కాబట్టి భర్త అయినటువంటి వాడు ఏ విధంగానైనా సరే వివాహం చేసుకున్నాక వదిలేటటువంటి పరిస్థితి ఉండకూడదు. అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంటారండి, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాక మళ్ళీ వీళ్ళని విడగొట్టగలిగిన వాడెవరు అంటే అగ్నే, అగ్ని ద్వారానే వీళ్ళు విడిపోవాలి. అంటే చితిలో పోయినప్పుడే వీళ్ళు వేరైపోవటం, జడ్జి సాక్షిగా వేరు కాకూడదండి, అగ్నిసాక్షిగానే వేరు కావాలి. కానీ ఇవాళ పరిస్థితి ఏమో, చేసుకునేటప్పుడేమో అగ్నిసాక్షి, విడిపోయేటప్పుడేమో జడ్జి సాక్షి. ఇదేం పద్ధతితో ఆలోచించు. కాబట్టి అది అసలు విడిపోవటం లెక్క రాదు యథార్థం చెప్పాలి అంటే, చాలా దౌర్భాగ్య పరిస్థితి. అట్లా అడిగాడు, ఇంద్రాది దేవతలు అడిగారు, అయ్యా ఈమెకి భర్త కాగలిగిన వాడెవరు, ఈమెను భరించగలిగిన వాడెవరు అని చెప్పి అడిగేటప్పటికి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈశ్వరస్య మహత్తేజో హనుమాన్ దివి భాస్కరం ఫలబుద్ధ్యాత్ గృహీయాత్ తస్య భార్య భవిష్యతి అని చెప్పి చెప్పాడు. ఈశ్వరుని తేజస్సు నుంచి పుట్టినటువంటి హనుమంతుడు అనేటటువంటి ఆయన ఫలభ్రాంతితో సూర్యుణ్ణే కబళించబోయాడు, అటువంటి ఆయనకి ఈమె భార్య అవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇదంతా సూర్యభగవానుడు కూడా విన్నాడు. సరే అలా కాలం గడుస్తూ ఉండగానే ఆంజనేయుడు ఈయన దగ్గరికే విద్యాభ్యాసానికి వచ్చాడు, సూర్యభగవానుడి దగ్గరికి. విద్యాభ్యాసానికి వస్తే సూర్యుడు చెప్పాడు, ఒకప్పుడు అసలు సూర్యుడే నేనే ఆంజనేయునికి విద్య నేర్పుతాను అని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు, అది వేరే సందర్భం. ఆ మాట ప్రకారం ఆంజనేయదేవి ఇక్కడికి పంపించింది, వచ్చి నాకు విద్య నేర్పవలసింది అని అడిగితే సూర్యభగవానుడు అన్నాడు, నీవు నా దగ్గర ఎక్కడ విద్య నేర్చుకుంటావు, నేను అనవరతము తిరుగుతూ ఉంటాను, అందువల్ల నీకు నాకు కుదిరే వ్యవహారం కాదు అన్నాడు. మరి ఇంత క్రితము చెబుతానని చెప్పి చెప్పి ఇప్పుడు ఇలా తిరస్కరించటము సమంజసమా అని ప్రశ్న వస్తుంది. ఇది శాస్త్రవిహితమైనటువంటి విధానం. ఏమిటంటే, గురువైనటువంటి వాడు శిష్య పరీక్ష చేయకుండా విద్యనివ్వకూడదండి. విద్య అంటే ముఖ్యంగా మంత్రవిద్య. ఈ కాలంలో ప్రతివాడు ఎవరికో ఒకరికి మంత్రం ఇచ్చి గురువుని కావాలని చెప్పి తహతహలాడుతూ ఉంటారు, అది సరైనటువంటి పద్ధతి కాదు. పుత్రకృత పాపము ఏ విధంగా అయితే తండ్రికి చెందుతుందో శిష్యకృత పాపము గురువుకి చెందుతుందండి. మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా క్లేశములు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ శిష్యులు చేసినట్టు, అంటే శిష్యుల్ని ఎంచుకోవటంలో ఉండేటటువంటి దోషం అది. అందువల్ల సూర్యభగవానుడు ఇతన్ని పరీక్ష చేయకుండా విద్యను ఇచ్చేటటువంటి ఆలోచన చేయక చెప్పాడు, నేను ఇలా తిరిగేవాణ్ణి కాబట్టి నాకు కుదరదు అంటే, హే భగవన్, నేను కూడా తిరోగమనం చేస్తూ నీకు అభిముఖంగా ఉండి నేర్చుకుంటాను అని చెప్పి చెప్పాడు. ఆ విధంగా సూర్యభగవాను అనుమతి తీసుకుని సూర్యునికేసి తిరిగి తాను తిరోగమనం చేస్తూ వెనక్కి నడుస్తూ కొంతకాలం విద్యాభ్యాసం చేశాడు. అనంతర కాలంలో పూర్వాద్రి మీద ఒక పాదము, పశ్చిమాద్రి మీద ఒక పాదము ఉంచి సూర్యునికి అభిముఖంగా ఉండి సమస్త విద్యలు నేర్చుకున్నాడు. వేద వేదాంగాలన్నీ కూడా, శాస్త్రాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. జ్ఞానినాం అగ్రగణ్యం అనేటటువంటి దానిలో ఆయన ఎంతటి శాస్త్ర ప్రవీణుడు, సకల శాస్త్రాలు ఆ ఏక సంతాగ్రాహిగా వచ్చేసేస్తున్నాయి. ఒక్క మాట చెబితే చాలు ఆయనకు వచ్చేసేస్తున్నాయి, ఏ చెప్పినా కూడా. ఆయన చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు సూర్యభగవానుడు. ఆశ్చర్యపడితే ఆయనకి గతము గుర్తుకొచ్చింది. తన కుమార్తె అయినటువంటి సువర్చల విషయంలో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట ఏమని చెప్పాడు బ్రహ్మదేవుడు? హనుమంతుడు ఈమెను భరించేవాడు, భర్త అవుతాడు అని చెప్పి చెప్పాడు కదా. కాబట్టి సూర్యభగవానుడు హనుమంతుని కోరాడు, నాయనా నీవు నా కుమార్తె అయినటువంటి సువర్చలను వివాహం చేసుకోవలసిందే అని కోరాడు. ఇక్కడ గ్రంథాంతరంలో ఖగేంద్ర సంహిత, పరాశర సంహిత వీటిలో ఒక్కొక్క దాంట్లో ఖగేంద్ర సంహితలో ఇంకో విషయం చెప్పబడ్డది ఏమిటంటే, నవవ్యాకరణాలు నేర్చుకున్నటువంటి వాడు హనుమంతుడే. అటువంటి నవవ్యాకరణాల్లో ఇంద్రవ్యాకరణము గృహస్థ అయినటువంటి వాళ్ళకే చెప్పాలి కాబట్టి నీకు ఇంద్రవ్యాకరణం చెప్పడం కోసమని నా కుమార్తెను వివాహం చేసుకోవాల్సింది అని చెప్పి సూర్యుడు కోరినట్లుగా అక్కడ కనపడుతుంది. మొత్తానికి ఏదైతే ఏమి తన కుమార్తెను వివాహం చేసుకోమని చెప్పి సూర్యభగవానుడు కోరాడు హనుమంతుడిని. కోరితే హనుమంతుడు చెప్పాడు, ఓ గురువర్యా, నేను బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠునిగానే ఉండదలుచుకున్నాను కాబట్టి వివాహాన్ని కోరుకోవటం లేదు అని చెప్పి చెప్పాడు. సూర్యదేవుడు చెప్పాడు, నాయనా నీ బ్రహ్మచర్య నిష్ఠకి భంగము కాని రీతిగానే నా కుమార్తెను నీవు స్వీకరించవలసింది, నీ బ్రహ్మచర్యానికి భంగం జరగదు అని చెప్పి సూర్యభగవానుడు అభయమిచ్చాడు. ఆ విధంగా హనుమంతుడు అంగీకరిస్తే జ్యేష్ఠ శుద్ధ దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాం పుత్రీం సువర్చలా నాంనాం ప్రాదాత్ ప్రీచ్యా హనుమతే. జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు సూర్యభగవానుడు తన కుమార్తె అయినటువంటి సువర్చలని హనుమంతునికి ఇచ్చి వివాహం చేశాడండి. జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు కళ్యాణం జరిగింది. మనకి రేపు 18వ తారీఖు సువర్చల హనుమత్ కళ్యాణం, జ్యేష్ఠ శుద్ధ దశమి. ప్రతి సంవత్సరం కూడా నేను నా పీఠంలో మా దేవాలయంలో జయంతికి అనుబంధంగా జరుగుతుంది. చాలా చోట్ల హనుమ జయంతికి అనుబంధంగానే కళ్యాణం చేస్తూ ఉంటారు. దానికి ఆగమశాస్త్రం కూడా అంగీకరించిందండి. జన్మతిథి రోజున కళ్యాణం చేసుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్పింది. భగవత్ కళ్యాణానికి జగత్ కళ్యాణం అది, ఎప్పుడైనా చేయదగినదే. కానీ కళ్యాణం రోజున చేయటం విశేషం. అందువల్ల ఆ కళ్యాణం రోజునే నేను ఈ 18వ తారీఖు కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ ఉంటాను. జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఆ స్వామి యొక్క దయ అపారమైనటువంటి దయ అండి. నేను ఒంగోలులో క్షేత్రం నిర్మాణం చేశాను చెప్పాను కదా. క్షేత్ర నిర్మాణం జరిగి ప్రతిష్టలన్నీ పూర్తి చేశాను, అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. నాకు చాలా బాధ కలిగింది. అయ్యో ఏమిటి ఇలా, నేను ఇంత ప్రతిష్ట చేసుకుంటే నన్ను దూరం నెట్టేసాడు స్వామి అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఏవో కొన్ని పద్యాలు కూడా రాసుకున్నా, నల్లటివాడివి నల్లనయ్య అట్లాగే చేశాడు, యశోద పెంచాక వెళ్ళిపోయాడంతే, మళ్ళీ దిక్కుచోడు. అట్లా నిన్ను ఇంత చేసుకున్నాక నల్లరాతితో చేసిన విగ్రహం కాబట్టి నువ్వు నల్లనయ్యవేను ఇట్లాగే వదిలేళ్ళావు అని చెప్పి ఇట్లా నేనేదో మనసులో భావుకులకి కవిత్వ రూపంలో వస్తుంది కాబట్టి భావన అట్లా పద్యాలు రాసుకున్నాను. కానీ భగవంతుని యొక్క దయ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేమండి. అందువలనే భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని కోరే అర్హత మనకి లేదండి. మనకేం తెలుసు ఏది కావాలో, మనకేం తెలుసు అండి. మనము ఏదో దేవుడు పూజ చేసుకునే అలవాటు, పూజ చేసుకుంటూ ఉంటాం రోజు. మన పక్కింటి వాడికి అదేం ఉండదు, వాడి ఇష్టం వచ్చినట్టు మామూలుగా పాచముఖంతోనే ఇవన్నీ చేయగలుగుతూ ఉంటాడు. ఇద్దరం కలిసి ఒక ఊరు వెళ్ళవలసి వచ్చింది. నేను మా పక్కింటి ఆయన కూడా ఒక ఊరు వెళ్ళవలసి వచ్చింది. నేను పూజా పురస్కారాలు ఇవన్నీ పూర్తి చేసుకుని బయలుదేరేటప్పుడు బస్సు కాస్త వెళ్ళిపోయింది. వీడు నోట్లో పుల్ల పెట్టుకుని వాడు అలాగే వెళ్ళిపోయాడు. బస్సు ఎక్కాడు, ఎక్కడో పుక్కు నుంచి ఉమ్మేసి కాఫీ తాగిపోతాడు వాడు. ఇబ్బంది ఏం లేదు కాబట్టి అట్లా వెళ్ళాడు వాడు, బస్సు ఎక్కింది, బస్సు అందింది, వెళ్ళిపోయాడు. నాకేమనిపిస్తుంది, అయ్యో నాకు ఈ పూజ వ్యవహారాలు ఇంత ఆలస్యం ఉండబట్టి కదా బస్సు అందలేదు అని అనిపిస్తుంది మనస్సులో ఒక క్షణం. అది సహజం, మానవ సహజం అది. సరే ఏం చేస్తామని చెప్పి నెత్తుకోకుంటూ వెనక్కి తిరిగి వస్తున్నాను, వస్తుండగానే మేము ఇద్దరం ఎవరి కోసమే వెళదాం అనుకుంటున్నాము, ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు, ఎదురొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, బస్సు అందాలే అందకుండా ఉండాలి, బస్సు అందితే ఏమయ్యేది? కాబట్టి మనకి బస్సు అందాలో అందకూడదో కూడా మనకి తెలియదు. అందువల్ల మనం నాకు బస్సు అందాలి మహాప్రభు అని భగవంతుని కోరటం ఎంత పొరపాటు అండి. నాకు ఏది మేలో అది చెయ్యి, నాకు ఏది యోగ్యమో అది చెయ్యి, మేలు కూడా కాదు, ఏది యోగ్యమో అది చెయ్యి అని కోరటానికి అర్హులను తప్పితే. కృష్ణ పరమాత్మ కుంతిని అడిగాడు, అత్త నీ కోరిక ఏమిటో చెప్పు అని చివరిలో అడిగేటప్పటికీ కుంతి అన్నది, విపద సంతునస్యస్తు సంకీర్చితే హరిహి అని చెప్పి, నాయనా నాకెప్పుడు కష్టాలు ఇవయ్యా, కష్టాలు ఇచ్చే కష్టాల్లో అయితే నిన్ను మర్చిపోకుండా ఉంటాను అన్నది. ఎంతటి సంస్కారం చూడండి. కాబట్టి మనకి ఏది మేలో మనకి తెలియదు. నేను చాలా బాధపడ్డాను అట్లా నన్ను స్వామి దూరం చేశాడక అని. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఈ ఊరు నుంచేనండి, ఒక ఆయన దాదాపు 90 ఏళ్ల వృద్ధుడు, కళ్ళు కూడా కనపడవు. ఆయన ఎవరినో అడిగి అడ్రస్ తెలుసుకుని నాకు ఒక ఇన్లాండ్ లెటర్ రాశాడు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఉత్తరం వచ్చింది. ఏమిటంటే దాంట్లో ఉన్నది, నాయన నా హనుమత్ పీఠం 100 సంవత్సరాల నాటిది, ఆంజనేయ స్వామి మీ దగ్గరికి రావటానికి ఆజ్ఞ అయింది కాబట్టి తీసుకువెళ్ళవలసింది అని. ఆయనకి చాలామంది శిష్యగణం ఉన్నది, చాలామంది ఈ పీఠాన్ని ఆశిస్తున్నారు. నేను ఆ గురు పరంపర వాడిని కాదు, కానీ ఆ స్వామి యొక్క ఆజ్ఞ ఏంటంటే నా దగ్గర ఆయనకి, నేను నాకు ఆయన దూరం అయ్యాడని కాదు, నేనే నీ దగ్గరకు వస్తున్నాను అన్నట్టుగా ఉత్తరం వచ్చిందండి. నేను చూసి ఇది ఎలాంటి విగ్రహమో సరైనటువంటి రీతిలో ఉంటే తీసుకురావాలి అని చూద్దామని బయలుదేరి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా నేను ఎలా ప్రతిష్ఠ చేశానో అదే విగ్రహం అండి, అదే రూపం. అంటే ఆయుధ విన్యాసము అవన్నీ కూడా శాస్త్రోక్తంగా ఉండాలి, అలాంటి విన్యాసమే ఖచ్చితంగా నేను తయారు చేయించిన విగ్రహమే అది. అబ్బో చాలా పరమానందపడ్డాను. 100 సంవత్సరాల నాటిది, ఆనాటి శిల్పం కూడా చాలా అద్భుతం అండి, లోహంది. సరే ఆయనే అన్నారు, నాయన ఎవరో ఒక సాధువు వచ్చాడు మా ఇంటికి, కాసిన ఓ గుప్పెడు బియ్యం వేయండి జోల్లో అని చెప్పి జోల్లో గుప్పెడు బియ్యం వేయించుకుని ఒక సాలగ్రామం తీసిచ్చాడు. ఆ సాలగ్రామం ఆ గూట్లో పెట్టాను, అది కూడా నీకు పనికొస్తే తీసుకువెళ్ళు నాయన అన్నాడు. నేను హనుమత్ సాలగ్రామాన్ని గురించి గ్రంథాల్లో వ్రాశాను, ఎక్కడో ఉన్నదంటే అక్కడికి వెళ్ళటం, అది కాకపోవటం, అలా చాలా చోట్ల తిరిగాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ సాలగ్రామం హనుమత్ సాలగ్రామం అండి. నేను 25 సంవత్సరాలుగా దేనికోసమని తప్పిస్తూ తిరుగుతున్నానో, దర్శనం కూడా కాలేదో, ఆ హనుమత్ సాలగ్రామం అక్కడున్నది. కొన్ని హనుమత్ గ్రంథాల్లో వాళ్ళు రచయితలు వాళ్ళు రాశారు, హనుమత్ సాలగ్రామం ఫలాని చిదంబర శాస్త్రి గారి దేవతార్చనలో ఉన్నది అని చెప్పి రాశారట, ఎవరో చెప్పారు నాకు. ఎందుకంటే ఇంకెక్కడా లేదు హనుమత్ సాలగ్రామం, అది హనుమత్ సాలగ్రామం. నాకు దాన్ని అక్కడ ఆయనకి తెలియదు, అది ఆ సాధువు ఇచ్చాడు అక్కడ పెట్టాడు, ఆ సాధువు నా కోసమని అక్కడ పెట్టాడు. చూడండి ఎంత విచిత్రమో భగవన్ లీల. అక్కడ ఉంటే నాకు చాలా బాధేసింది, అదే కిటికీలో ఇంత విలువైంది ఉన్నదని చెప్పి. ఎక్కడ ఆయన ఉన్నది? అరండపేట అవతల డొంక రోడ్డు ఉన్నది చూసారా, దానికి చివర ఎక్కడో ఉన్నాడు ఆయన, ముసలాయన. ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చి అక్కడ వైద్యం కోసం పెద్దతనంలో అక్కడ ఉండి అక్కడ పెట్టుకుని ఉండగా ఈ ఆలోచన వచ్చి ఎవరిని అడుగు అడ్రస్ తెలుసుకుని రాశాడు. నేను వెంటనే దాన్ని అక్కడ పెట్టి ఇప్పుడే వస్తా అని చెప్పి పరిగెత్తుకు వచ్చానండి. అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చి అరండలపేట సెంటర్కి వచ్చి అక్కడ వెండి కొట్లల్లో వెండి భరిణి తీసుకెళ్ళి ఆ వెండి భరిణిలో పెట్టి ఆ సాలగ్రామాన్ని పెట్టి నేను మంచి ముహూర్తంలో తీసుకువెళ్తానండి అని చెప్పి అక్కడ పెట్టి తర్వాత మంచి ముహూర్తంలో తీసుకొచ్చాను. ఇప్పటికి కూడా ఆ వెండి భరిణిలోనే నా దగ్గర ఉంటుంది సాలగ్రామం. అలా స్వామి నాకు దూరమయ్యాడు అనుకున్నది ఆయనే నా దగ్గరికి వచ్చాడు. దగ్గరికి రావటం కాదు, ఎందుకు ఇట్లా చేశాడు అని చెప్పి తర్వాత తెలుసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనం దేవాలయం నిర్మాణం చేశాక దానికి పని అయిపోయింది అనుకునేటందుకు ఉండదండి. ఏవో ఉత్సవాలు అవసరాలు జరుగుతూనే ఉంటాయి, కాబట్టి నిరంతరము అదే పనిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. పైగా ప్రతి వాళ్ళు రావటము, స్వామిని చూడటము, చిదంబర శాస్త్రి గారు ఎక్కడండి అని అడగటం, నా దగ్గర కూర్చోటం, లేకపోతే నేను దేవాలయం దగ్గరికి వెడితే కబుర్లు చెప్పడం, ఇట్లా రోజంతా దాంతోనే సరిపోయేది. స్వామికి అది లక్ష్యం కాదు. నేను గ్రంథరచన చేయాలి ఆయన గురించి, చాలా గ్రంథాలు రచించానండి. గ్రంథరచన చేయాలంటే నన్ను ఒక పక్కకి తీసుకువెళ్ళాలి అని చెప్పి అందువల్ల అక్కడి నుంచి తప్పించి నన్ను వేరే ఎవ్వరూ నాకు ఇబ్బంది కలిగించినటువంటి చోట చేర్చి నా చేత అన్ని గ్రంథాలు రచించాడు, రచింపజేశాడు. నిన్న అడిగారు ఎవరో గ్రంథాలు తీసుకొచ్చారని నేను తెచ్చాను, కానీ ఈ రెండు రోజుల నుంచి నేను బయట పెట్టలే, ఎందుకంటే ఏమనుకుంటారో అని భయం, పుస్తకాలు తీసుకొస్తే ఈయన వ్యాపారానికి వచ్చాననుకుంటారని భయం. అలా తీసుకెళ్ళకపోతేనేమో ఏమండి గ్రంథాలు తెస్తే తీసుకునేవాళ్ళం కదా అని అంటారు, తీసుకెళ్తేనేమో ఎవరు దాని గురించి పట్టించుకోరు, అట్లా జరుగుతూ ఉంటుంది. అయినా ఫోన్లే తెద్దామని అక్కడ పెట్టాను. నేను అడిగారు, ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర రామాయణంలో లేదండి, చెప్పాను కదా పరాశర సంహితలోనే ఉన్నది. ఆ పరాశర సంహిత కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలుగా మరుగున పడున్నదండి, పరాశర వారు చెప్పినప్పటి నుంచి అది గ్రంథ రూపంలో బయటికి రాలేదు. ఎన్ని లక్షల మంది వేల మంది పండితులు లేరండి ఈ లోపల, మహాపండితులు సంస్కృత పండితులు ఎంతమంది రాలేదు ఈ వేల సంవత్సరాలలో. ఆ స్వామి యొక్క దయ నా యందు ఉన్నది కాబట్టి ఆ గ్రంథం జోలికి ఎవరు వెళ్ళలా. మా గురువు గారు నాకు మంత్రోపదేశం చేశాక తమ దగ్గర ఉన్నటువంటి కొద్ది వ్రాతప్రతినిచ్చి, నాయనా ఇది స్వామికి సంబంధించిన మహద్గ్రంథము, ఇది ఇంతవరకు వెలుగులోకి రాలేదు, ఎలాగైనా సరే దీన్ని వెలుగులోకి తీసుకురావాల్సింది, నువ్వు సంస్కృత పండితుడివి పైగా హనుమద్భక్తుడివి కాబట్టి నువ్వు ఆ పని చేయవలసింది అని చెప్పి నన్ను ఆదేశించారు, ఆశీర్వదించారు. అక్కడి నుంచి 25 సంవత్సరాలు ఆ గ్రంథం మీద కృషి చేసి మొత్తం ఆ గ్రంథాన్ని 120 పటాల గ్రంథం అండి, 18 భాగాలుగా ఆ గ్రంథాన్ని మొత్తం వెలువరించాను. ఇంత పని చేయగలిగాను అంటే ఆ ఒంగోలులోనే కూర్చుంటే చేయగలిగేవాడిని కాదు. యువతలకు వచ్చాక ఆ పరాశర సంహిత మొత్తం వెలుగులోకి తెచ్చాను. ఎవరైనా సరే ఆంజనేయ స్వామి గురించి ఏమి వ్రాయాలన్నా ఆ గ్రంథం తీసుకోవాల్సిందే. మరి కోటేశ్వరరావు గారైనా వద్యపతి పద్మాకర్ వాళ్ళంతా చెబుతూ ఉంటారు ఆంజనేయ స్వామి విషయం ఏమన్నా ప్రశ్న వేసినప్పుడు పరాశర సంహితలో ఉన్నది, పరాశర సంహిత చూడండి అని చెప్పి, చీరాల్లో ఉన్నాడు ఆయన అని కూడా చెబుతూ ఉంటారు టీవీలో, అది నాకు చెబుతూ ఉంటారు, ఎందుకంటే అవి నా దగ్గరే ఉంటాయి కాబట్టి. అట్లా ఆ స్వామి ఆ గ్రంథాన్ని మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న పండితులకి ఇవ్వకుండా నాకు ఇచ్చాడు అంటే అవకాశం నా జన్మ చరితార్థం చేయటం కోసమని అని అనుకుంటాను. అలా దాని ఆధారంగానే నవావతార నిర్మాణం చేశాను, నవావతార చరిత్ర వ్రాశాను. అట్లాగే నాకు పిహెచ్డి చేయటం కోసం ఒక ప్రొఫెసర్ గారే సీటు నేను ఇస్తానని చెప్పి అప్లికేషన్ పంపానండి, నా చేత చేయించాలని ఆయనకి ఇష్టం, చాలా కోరిక, కానీ సీట్ ఇవ్వాలా వాడు. అప్పుడు ఎవరో ప్రొఫెసర్ గారు దానికి అడ్డం కొట్టారు, ఆయన చాలా బాధపడ్డారు. నేను అప్పుడు అనుకున్నాను నా ఇష్టమైనటువంటి స్వామి మీద అవకాశం వస్తే చేస్తాను, లేకపోతే అనవసరం అనుకున్నాను. అట్లాగే స్వామి ఆ హనుమంతుడి మీదే పిహెచ్డి కూడా పరిశోధన చేయించారు. ఇలా స్వామి యొక్క లీలలు అద్భుతం, అంటే నాకు దూరం అయ్యాడు అని అనుకున్నటువంటిది ఆయన నా దగ్గరకు వచ్చాయండి. ఆయనకే నేను సేవ చేసుకోవటం, ఇవన్నీ కూడా పీఠం ఉన్నది మా ఇంట్లో హనుమత్ పీఠం. కాబట్టి ఆ సువత్సల కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు జరిగింది. అటువంటి ఆ సువత్సలే భవిష్యత్ బ్రహ్మ, ఆయన భవిష్యత్ బ్రహ్మ కదండి, ఆయన బ్రహ్మ అయినప్పుడు వాణిస్థానం ఆమె వహించబోతుందన్నమాట. మరి ఆయన బ్రహ్మచర్య నిష్టాగరిష్ఠుడు కదా అంటే, బ్రహ్మచర్య నిష్టాగరిష్టతకి నుండి వివాహానికి రెంటికి ఒకదానికొకటి వ్యతిరేకమేం కాదండి. ఎందువల్లంటే బ్రహ్మచర్యం అనేటటువంటిది 4 రకాలుగా ఉంటుంది, గాయత్రం అని, బ్రాహ్మమని, ప్రాజాపత్యమని, బృహత్వని. ఈ 4 రకాలలో వివాహమై బ్రహ్మచర్య నిష్టతో ఉండేటటువంటి వాళ్ళని ప్రాజాపత్య బ్రహ్మచారులు అంటారు. మనకి మహర్షులలో ఋష్యశృంగుడు ఉన్నాడే శాంత పతి, ఆ ఋష్యశృంగుడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు, శాంతాపతిత్వం ఉన్నది ఆయనకి, శాంతని వివాహం ఆడాడు. రామకృష్ణ పరమహంస ఉన్నాడు మన సమీపకాలంలో చరిత్రలో ఉన్నటువంటి ఆయన, ఆయన శారదామాతను వివాహం చేసుకున్నాడు, ఆయన బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు. రోజు సాయంత్రం మామూలుగా భోజనం చేశాక ఆయన ఏకాంత గృహంలోకి వెళ్ళేవాడు భార్యతో పాటు. ఒక శిష్యుడికి సందేహం వచ్చింది, తొంటరి శిష్యుడు వాడు, గురువుగారు భార్యతో రోజు గదిలోకి వెళుతున్నాడు, ఈయన నిజంగా బ్రహ్మచర్య నిష్ఠతోనే ఉంటున్నాడా అని. దౌర్భాగ్య బుద్ధి కదండి. వాడేం చేశాడంటే అర్ధరాత్రి వేళ ఆయన శయనించేటటువంటి ఆ గదికి పైన ఉన్నటువంటి పెంకులు ఎక్కి ఆ పెంకుల్లోంచి తొంగి చూశాడు. చూసేటప్పటికి రామకృష్ణ పరమహంస శారదామాతని దేవిగా ఆవాహన చేసుకుని ఆమెకి హారతిస్తున్నాడు. ఆ దృశ్యం చూసేటప్పటికి వీడి కళ్ళు తిరిగి అక్కడి నుంచి కింద పడ్డాడు. కాబట్టి భగవత్ సమానులైనటువంటి వాళ్ళ విషయంలో అటువంటి శంఖ కలగటం కూడా మహాపాపం అండి. అలా వివాహమయ్యి బ్రహ్మచర్యనిష్టతో ఉన్నటువంటి వాళ్ళని ప్రాజాపత్య బ్రహ్మచారులు అంటారు. ఆంజనేయ స్వామి విషయం కాదండి, అసలు పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీకృష్ణ పరమాత్మని అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పి. ఆయన పరమాత్మ అనేటటువంటి మాట ఆయనకే చెప్పుకుంటాం మనం. ఇంకా ఏ దేవతని పరమాత్మనం అండి, శివ పరమాత్మనం, రామ పరమాత్మనం, ఇంకోళ్ళు ఇంకోళ్ళు అనం, శ్రీకృష్ణుడికి అంటాం పరమాత్మ అని. ఆయనకి అష్టమహిషులు ఉన్నారు, 16,000 మంది గోపికలు ఉన్నారు, ఇన్ని రకాల ఇంతమంది ఉన్నా కూడా ఆయన అస్ఖలిత బ్రహ్మచారి కృష్ణ పరమాత్మ. మరి వాళ్ళకి సంతానం కలిగింది కదా అంటే సంతానం కలుగుతుంది. సంతానం కలగటానికి లైంగిక సంబంధమే అవసరం లేదండి. బ్రహ్మచర్య నిష్ఠ ఒక్కటే నిదర్శనం. కృష్ణ పరమాత్మ యొక్క బ్రహ్మచర్యానికి నిదర్శనం ఏమిటంటే ఆయన పరమాత్మ అయినటువంటి ఆయన నెత్తిన ఎక్కగలిగే అర్హత నెమలి పించానికి కలిగిందండి. ఎందువల్ల కలిగింది నెమలి పించానికి అంటే సృష్టిలో బ్రహ్మచర్య నిష్ఠ కలిగినటువంటి ఏకైక జీవి నెమలి. మగ నెమలి మేఘములు కమ్మినప్పుడు పురివిప్పి నృత్యం చేసి ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో దాని కంటి వెంట పుసి వస్తుందండి. ఆ పుసిని తిని గర్భం ధరిస్తుంది ఆడనెమలి. అంతే తప్పితే దానికి లైంగిక సంబంధం లేదు. అంతటి బ్రహ్మచర్య నిష్ఠ కలిగినది కాబట్టే ఆ నెమలి పించమే కృష్ణ పరమాత్మ నెత్తిన ఎక్కగలిగింది అంటే ఆయన ఎంత బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడో అర్థం చేసుకోండి. మరి సంతానం ఎలా కలిగింది అని సందేహం వస్తుంది. అది కూడా సందేహించవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకి నీళ్లున్నాయండి, ద్రవరూపంలో ఉన్నప్పుడు అవి నీళ్లు, అవే ఘనీభవిస్తే మంచుగడ్డ, దాని యొక్క వాయు రూపమే ఆవిరి కదా. ఒకే నీరు, దాని యొక్క ఘనీభవ స్థితి మంచుగడ్డ, దాని యొక్క ఆవిరి వాయు రూపము ఆవిరి, ఇది మొత్తం ఒకటే కదా, రెండుకి భేదం లేదు. అట్లాగే వీర్యము కూడా ద్రవ రూపంలో ఉన్నప్పుడు అది వీర్యము, ఘనీభవించినప్పుడు పిండము, అదే వాయు తేజో రూపంలో ఉన్నప్పుడు అదే తేజస్సు వర్చస్సు. అందువలనే బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళని ఊర్ధ్వరేతస్కులు అంటారు వాళ్ళని. అందువల్ల కృష్ణ పరమాత్మ నేత్రముల ద్వారానే ఆయన సంతానం ఇవ్వగలడు. కంటి చూపుతో అంటే చూపు ద్వారా తేజస్సును ప్రసరింపజేస్తే వాళ్ళు గర్భం ధరిస్తారు. లైంగిక సంబంధం అవసరం లేదు. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగు విన్నానండి, అది ఆ సినిమా రచయితకి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో డైలాగ్ కానీ అది మాత్రం కరెక్టు. కంటి చూపుతో చూలు చేస్తానంటాడు హీరోయిన్తో, వాడు సాంఘిక చిత్రంలోనే చూపుతో చూలు చేయటం అనేటటువంటిది అది యథార్థం కృష్ణ పరమాత్మ విషయం. వీళ్ళేదో ఆధునికంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాట అది, కాబట్టి అది మాత్రం యథార్థం. కృష్ణ పరమాత్మ అస్ఖలిత బ్రహ్మచారి, హనుమంతుడు అస్ఖలిత బ్రహ్మచారి, బ్రహ్మచర్య నిష్ఠ గరిష్ఠుడు, ప్రాజాపత్య బ్రహ్మచారి ఆయన. ఇక్కడ మనకి ఒక్క విషయాన్ని మనం ఆలోచించాలండి. దేవతల వివాహ విషయంలో ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యం గ్రహిస్తే మనం ఆంజనేయ స్వామి వివాహాన్ని గురించి మనం ప్రశ్నించుకోం. ఆంజనేయ స్వామి వివాహాన్ని గురించే కాదు, అసలు దేవతలకు సంబంధించిన అనేక విషయాలకి మనకి సందేహాలు తీరుతాయండి. అదేమిటంటే దేవతల యొక్క ఈ సంసారం, వాళ్ళ భార్యల వ్యవహారం. అనేక రకాల నాస్తికులు కానీ ఇతర మతస్థులు కానీ ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ వివేచన లేకపోతే మనం సమాధానం చెప్పలేం. ఏమిటంటే దేవతల భార్యలు అంటే వాళ్ళ శక్తులేనండి. అంతే తప్పితే ప్రత్యేకంగా మన కుటుంబాలలో భార్యల వ్యవహారం కాదు దేవతల వ్యవహారం. దేవతల వ్యవహారాలు చూస్తే కుటుంబ వ్యవహారాలు ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కదా ప్రధాన దేవతలు. వీళ్ళలో బ్రహ్మదేవుణ్ణి తీసుకుంటే బ్రహ్మదేవుని యొక్క శక్తి ఏమిటి అని అంటే బ్రహ్మదేవుని యొక్క శక్తి వేదం. ఆయన సృష్టి చేయటం ఆయన పని, ఆ సృష్టికి హేతుభూతమైనటువంటిది వేదం. వేదమే లేకపోతే ఆయనకు సృష్టికర్తృత్వం లేదు. బ్రహ్మ మైనస్ వేదం ఈజ్ ఈక్వల్ టు నిల్. అసలు వేదమునకు బ్రహ్మ అనేటటువంటిది కూడా ఒక శబ్దం, బ్రహ్మ అంటే వేదము కూడా. కాబట్టి బ్రహ్మదేవుని యొక్క శక్తి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని యొక్క శక్తి వేదము. వేదము అంటే అపౌరుషేయ వాక్కు, వాక్కు అంటే వాణి, వాణి అంటే సరస్వతి. కాబట్టి బ్రహ్మదేవుని యొక్క శక్తి ఏమిటి? సరస్వతి. శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆ శక్తి అయినటువంటి సరస్వతినే ఆయన భార్యగా చెప్పి వాణి హిరణ్య గర్భాభ్యాం నమః అంటున్నాను తప్పితే బ్రహ్మదేవుడు సరస్వతికి ఎప్పుడు మెళ్ళో మంగళసూత్రం కట్టాడో ఎవరు చెప్పగలరండి? పైగా బ్రహ్మదేవుని గురించి ఒక నింద కూడా చేస్తూ ఉంటారు. బ్రహ్మ సృష్టికర్త, సరస్వతిని ఆయనే సృష్టి చేశాడు, కూతురు అవుతుంది కదా, కూతురుని ఆయన పెళ్లి చేసుకోవటం ఏమిటి అని ప్రశ్న వేస్తే మనమేమో నిజమేనండి సృష్టి ఏమో ఏమో పురాణాల్లో చెబుతూ ఉంటారు అవన్నీ మనం నమ్ముతామా అంత మనమే అంటే మనం మనకి నమ్మకం లేకపో వాడికి నమ్మకం లేకపోగా మనం కూడా నమ్మకాన్ని వదులుకుంటాం వాడి కారణంగా. అది కాదు అక్కడ పరమార్థం. దేవతల యొక్క శక్తులే వాళ్ళ భార్యలు అనేటటువంటి రహస్యాన్ని మనం తెలుసుకుంటే వాడికి చెప్పగలుగుతాం. విష్ణుమూర్తి ఉన్నాడు రెండవ ఆయన, ఆయన జగత్ పోషకుడు. జగత్ పోషకుడు అంటే మనం కుటుంబ పోషకులం అండి. కుటుంబాన్ని ఏముంటే పోషిస్తున్నాం, సంపద ఉంటే పోషిస్తున్నాం. కాబట్టి జగత్ పోషకుడైనటువంటి వాడికి ఉండే శక్తి ఏమిటి అంటే సంపదే, ఆస్తి. ఆస్తి ఉంటేనే పోషిస్తాడు. లక్ష్మి ఉంటేనే జగత్ పోషకత్వం లక్ష్మీనారాయణుడు, లక్ష్మి లేకపోతే దరిద్ర నారాయణుడు, జగత్తునే పోషిస్తాడు ఆయన. కాబట్టి నారాయణ మైనస్ లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు నిల్. లక్ష్మి లేకపోతే నారాయణుడికి జగత్ పోషకత్వమే లేదు. కాబట్టి ఆయన శక్తి అయినటువంటి ఆస్తి, ఆస్తి రెండు రకాలుగా ఉంటుంది కదండి, స్థిరాస్తి చరాస్తి. స్థిరాస్తి అంటే భూమి, చరాస్తి అంటే డబ్బు. భూమి అంటే భూదేవి స్థిరాస్తి, చరాస్తి అంటే లక్ష్మి అంటే డబ్బు అంటే లక్ష్మీదేవి. విష్ణుమూర్తి యొక్క శక్తులు స్థిరాస్తి చరాస్తి. విష్ణుమూర్తి యొక్క భార్యలు ఎవరండి? భూదేవి శ్రీదేవి, భూదేవి లక్ష్మీదేవి, వాళ్లే స్థిరాస్తులు చరాస్తులు అవే ఆయన భార్యలు. అంటే ఆయన శక్తులనే ఆయన భార్యలుగా చెప్పి మనము పూజ చేస్తున్నాం. మూడవ ఆయన ఉన్నాడు పరమశివుడు. ఆయన యొక్క కర్తృత్వం ఏమిటి, ఆయన చేసేది ఏమిటి అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే విష్ణుమూర్తి పోషిస్తే ఈయన లయ చేస్తూ ఉంటాడు. లయ చేయటానికి ఏం కావాలి, వాక్కు కావాలా, సరస్వతి కావాలా, లేకపోతే లక్ష్మి కావాలా? ఇవి కాదు కావాల్సింది. లయ చేయాలి అంటే శక్తి కావాలి, నాశనం చేయాలి సృష్టిని, శక్తి కావాలి. అటువంటి ఆదిశక్తి పరాశక్తే ఆయన భార్యగా పార్వతి. ఆయన శక్తి, శక్తి స్వరూపిణే ఆయనకి భార్య అయింది. శక్తి సహితమే శివం శివం శక్తి విహీనం శవం శవం అన్నాడు ఒక ఆయన. అంత బాగుండలేదు కానీ రచన, ఆయన చెప్పింది అది. శివశక్త్యాయుక్త, శక్తి లేకపోతే శివునికి శివత్వం లేదు. కాబట్టి శివమైన శక్తి ఈజ్ ఈక్వల్ టు నిల్. సృష్టికర్త అయినటువంటి శివుని యొక్క శక్తి ఆదిశక్తి పరాశక్తి, అదే ఆయన భార్య పార్వతి అయింది. సృష్టి జలప్రళయం కూడా ఉన్నది కదండి, మరో రూపంలో కూడా జరుగుతుంది. జలప్రళయంలో శక్తి ఏమిటి శివుడికి? జలమే అంటే గంగ. కాబట్టి ఆయన మరో భార్య ఎవరు? గంగ ఆయన భార్య అయింది. ఆ శక్తి ప్రళయకారుని యొక్క శక్తి అయినటువంటి గంగే ఆయనకు భార్య అయింది. సముద్రుని యొక్క శక్తి ఏమిటండి? సముద్రుని యొక్క శక్తి జలమే. సముద్రుని భార్య ఎవరు? గంగ. అదేమిటి, శివుడి భార్య గంగ, సముద్రుడి భార్య గంగ. ఆయన పెళ్ళా నీయన తెచ్చుకున్నాడా, ఈయన పెళ్ళా నాయన తెచ్చుకున్నాడా అని ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పలేము. ఇది పరమార్థం. అక్కడ సముద్రుని యొక్క శక్తి కూడా జలమే. జలము లేకపోతే సముద్రం ఏముంది? గుంట. జలం ఉంటేనే సముద్రం. కాబట్టి ఆయన శక్తి గంగ కాబట్టి ఆయనకి గంగ భార్య. ఈయన శక్తి ప్రళయకాలంలో జలప్రళయంలో శక్తి గంగ కాబట్టి ఈయనకి గంగ భార్య అయింది. కాబట్టి దేవతల యొక్క భార్యలు అంటే వాళ్ళు శక్తులే తప్పితే మరొకటి కాదు. వీళ్ళ సంతానాన్ని చూసినా కూడా విష్ణుమూర్తి సంతానం సరే, బ్రహ్మదేవుడయ్యాడు, మన్మధుడు ఉన్నాడు విష్ణుమూర్తి కుమారుడు. మన్మధుని యొక్క శక్తి ఏమిటండి? శృంగార శక్తి అయింది, రతి ఆయన శక్తి. రతి అంటే ఒక క్రీడ అది. కానీ ఆయన భార్య పేరు, మన్మధుని భార్య పేరు రతి. ఎవరన్నా ఒక ఆట పేరు పేరు పెట్టుకుంటారా అంటే ఆయన శక్తి అది కాబట్టి అదే ఆయన భార్య అయింది. శివుని యొక్క సంతానం దగ్గరికి వెళితే ఈశ్వరుని యొక్క సంతతి వినాయకుడు, శివుని యొక్క కుమారుడు. వినాయకుని శక్తి ఏమిటి అని అంటే వినాయకుడు ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సిద్ధింపజేసే శక్తి ఆయన దగ్గర ఉన్నదండి. అందువలనే ఏ పని తలపెట్టినా మనం ఆదౌ పూజ్యో గణాధిపః అని చెప్పి సంకల్పిత కార్య నిర్విఘ్న పరుసాప్త్యర్థం తదాదౌ నిర్విఘ్నే పరుసాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంకరిష్యే అని చెప్పి మహాగణాధిపతి పూజ చేస్తాం. ఎందువల్లంటే సంకల్పించుకున్నటువంటి కార్యం సిద్ధించడం కోసమని, ఆయన దగ్గర సిద్ధి అనేటటువంటి శక్తి ఉన్నది, అందుకే ఆయన మొదట పూజ చేయటం. కార్యం సిద్ధించడమే కదా మనం మొదలుపెట్టుకున్న కార్యం, సిద్ధించటమేగా మన లక్ష్యం. కాబట్టి ఆయన దగ్గర సిద్ధి అనే శక్తి ఉన్నది. మరో శక్తి కూడా ఉన్నది ఆయన దగ్గర, తుండమున్ ఏకదంతమును తోరపు బొద్దయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూట్కులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కేదని అని చెప్పి గణపతిని ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన విద్యలకెల్లా వజ్జ, ఆయన దగ్గర బుద్ధి అనేటటువంటి శక్తి కూడా ఉన్నది. కాబట్టే ఆయనకున్న శక్తులు సిద్ధి బుద్ధి. ఆయన భార్యలు ఎవరండి? సిద్ధి బుద్ధి ఆయన భార్యలు. చాలా మనము గణపతిని బుద్ధిశక్తిలో మనం ఎక్కువగా స్వీకరించం కానీ చాలా గొప్ప బుద్ధిశక్తి గలవాడండి. అందువలనే వ్యాస భగవానుడు భారతాన్ని వ్రాయదలుచుకుని మరి ఇన్ని లక్షల శ్లోకాలు చెప్పాలి, చెప్పేటప్పుడు వ్రాసేవాడు లేకపోయేటట్లయితే, వ్రాయసకాడు లేకపోతే కష్టము కావే భారత నిర్మాణము అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నేను ఇట్లా భారతాన్ని చెప్పదలుచుకున్నాను, ఎవరైనా మంచి వ్రాయసగాడు ఉంటే నాకు అందజేయండి అని. బ్రహ్మదేవుడు చెప్పాడు, బుద్ధిశక్తి కలిగినటువంటి వాడు, నీకు వ్రాయసగాడుగా ఉండదగినటువంటి వాడు గణపతి వినాయకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించమన్నాడు. వేదవ్యాసుడు వెళ్ళి వినాయకుడిని ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి ఆయన ఒక కండిషన్ పెట్టాడు, నేను వ్రాసి పెడతానయ్యా కానీ ఒక నియమము, ఏమిటంటే నేను గంట మొదలు పెట్టాక ఆగటానికి వీల్లేదు, అంత వేగంగా నువ్వు చెబుతానంటేనే నేను నీకు వ్రాయసగాడుగా ఉంటాన్నాడు. ఓ అబ్బాయి ఇదేదో చాలా కష్టమే అని చెప్పి ఆలోచించాడు. మరి కవిత్వం చెప్పడం అంటే అంత వేగంగా, ఆయన వేగం ఈయనకి మరి సాధ్యం కావాలి కదా. అందుకోసం వేదవ్యాసుడు కూడా ఒక ప్రార్థన చేశాడు, అయ్యా మీరు చెప్పినట్టుగానే వేగంగా చెప్తాను కానీ ఒక్క మనం ఏమిటంటే నేను చెప్పింది ఏదైనా సరే అర్థం చేసుకుంటూనే వ్రాయాలి అని అన్నాడు. సరే అలాగే అని చెప్పి ఆయన అనుమతించాడు. ఇప్పుడు ఇద్దరు ఈ నియమాలు పెట్టుకుని ఆయన చెప్పటం ఈయన వ్రాయటం మొదలుపెట్టారండి. అందువల్ల వ్యాస భగవానుడు చాలా తేలిగ్గానే అనుష్టుప్పులు నడుపుతాడు, కానీ మధ్య మధ్యలో ఆ గ్రంథగ్రంథుల్లాగా కాస్త క్లిష్టమైనటువంటి శ్లోకాలు వస్తూ ఉంటాయి. వేదాంతపరంగా కానీ శబ్దపరంగా కానీ అర్థపరంగా కానీ శబ్దపరంగా కానీ, అంటే అక్కడ ఒక క్షణము గాలి పీల్చుకునే వీలన్నమాట. గణపతి కాస్త ఆలోచించుకునే లోపల ఈయన కాస్త గాలి పీల్చు. అంత అయినా కూడా ఈయన ఆ వేగాన్ని తట్టుకోవటం కోసమని ఊహ చకారాలు పడేశాడు భారతంలో అని చెప్పి వేదవ్యాసుని గురించి అంటూ ఉంటారు. భవాన్ భీష్మశ్చ ద్రోణశ్చ కృపశ్చ సమితింజయ చా 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 తూచాలు అని అంటారే, తూచా తప్పకుండా కానీ సంస్కృతంలో తూ చా అనేటటువంటి వ్యర్థ పదాలు పద్యాలను శ్లోకాలను నడపటం కోసమని అవి పడేస్తూ ఉంటాడు. అవి ఎక్కువ ఈ వేదవ్యాసుడు ఈ వేగాన్ని గణపతి యొక్క వేగాన్ని తట్టుకోవటం కోసం ఈ చకారాలు బాగా పడేస్తాడు అని చెప్పి ఒక మాట. కాళిదాసు వ్యాసకాశి వెళ్ళాడండి, అక్కడ వ్యాస భగవాను యొక్క పెద్ద విగ్రహం ఉన్నది. కాళిదాసు చూశాడు, ఆ విగ్రహాన్ని చూసి వ్యాసునికి నమస్కారం చేసుకుని ఆయన బొర్ర, ఆ బొర్ర మధ్యలో చక్కగా బాగా లోతైన బొడ్డు ఉన్నది, ఆ బొడ్డులో వేలు పెట్టి చకారకు క్షీ అన్నాడు. అంటే నీ బొర్ర నిండా చకారాలేను అని చెప్పి బొడ్లో వేలు పెట్టేటప్పటికి ఆ వేలు రాల. కాళిదాసు అయ్య బాబో నేను పొరపాటున ఆక్షేపించాను వేదవ్యాసుని అని చెంపలేసుకుని, మహానుభావ నా వేలు ఎట్లాగైనా నాకు ఇప్పించు, క్షమించు, నేను నిన్ను చకార క్షేని పరిహసించాను, నన్ను క్షమించవలసింది అని చెప్పి కాళిదాసు అంటే, అప్పుడు వేదవ్యాసుడు అన్నట్ట, మనవడా నువ్వు చకారం లేకుండా ఒక శ్లోకం చెప్పు నీ వేలు తీసుకోమన్నాడు. అంటే అప్పుడు కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడండి. ద్రౌపద్యాహ పాండుతనయాహ పతిదేవర భావుకాహ నా దేవరో ధర్మరాజ సహదేవో నా భావుకహ అని శ్లోకం. దీంట్లో ఎక్కడన్నా చకారం వచ్చిందా? ద్రౌపద్యా పాండుతనయా పతిదేవర భావుకాహ నా దేవరో ధర్మరాజ సహదేవో నా భావుకహ అని శ్లోకం చెప్పాడు. ద్రౌపద్యా పాండుతనయా, ద్రౌపదికి పాండవులు ఏమవుతారండి? కాదు, కాళిదాస ఆ మాట చెప్పలా, భర్తలు బావగారులు మరుదులు అవుతారు. నా దేవరో ధర్మరాజ, ధర్మరాజు మరిది కాడు, సహదేవో నా భావుక, సహదేవుడు బావగారు కాడు అన్నాడు. భీముడికి ద్రౌపది భార్యగా ఉన్నప్పుడు ధర్మరాజుకి ఏమవుతుందండి? ధర్మరాజు ఏమవుతాడు? బావగారు అవుతాడు. అర్జునుడు ఏమవుతాడు? మరిది అవుతాడు కదా. అర్జునుడికి ఆమె భార్య అయినప్పుడు భీముడు బావగారు అవుతాడు. ఇందాక భీముడికేమో ఈమె, భీముడికి ఏమి ఏమైంది? భార్య అయింది. ఇప్పుడు భీముడు ఏమయ్యాడు? ద్రౌపదికి బావగారయ్యాడు. అర్జునుడికి ఆమె భార్య అయినప్పుడు భీముడు బావగారయ్యాడు. ధర్మరాజుకి ద్రౌపది భార్య అయినప్పుడు భీముడు ఏమయ్యాడు? మరిదయ్యాడు. ఇందాకేమో భర్త, మరో మారేమో బావగారు, ఇంకో మారేమో మరిది, మూడయ్యాడుగా. కాబట్టి ద్రౌపదికి పాండవులు ఏమవుతారు? భర్తలు, బావగారులు, మరుదులు అవుతారు. నా దేవరో ధర్మరాజ, ధర్మరాజు మాత్రం మరిది కాడు అన్నాడు. కాడు ఎందువల్ల? ధర్మరాజు కంటే పెద్దవాడు ఉండి ఆయనకి ద్రౌపది భార్య అయితే అప్పుడు ఈయన మరిది అవుతాడు. పెద్దవాడు లేడు కాబట్టి ఈయనకి మరిది పోస్టు లేదు. సహదేవో నా భావుక, సహదేవుడికి బావగారి పోస్టు లేదు. ఎందువల్ల? సహదేవుడి కంటే చిన్నవాడు లేడు కాబట్టి ఈయనకి బావగారు అయ్యేటటువంటి లేదు. ఈ విధంగా అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడు కాళిదాసు. ఆయన వేలు ఆయనకు వచ్చింది, తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. కాబట్టి బుద్ధిశక్తి, సిద్ధి బుద్ధి ఇవి రెండు కూడా ఆయన శక్తులు. అవే ఆయన భార్యలు, దేవతల యొక్క శక్తులే వాళ్ళ భార్యలు. రెండవ ఆయన ఉన్నాడు, శివుడే కుమారుడు. ఎవరైనా కుమారస్వామి. కుమారస్వామి శక్తి ఏమిటి అని అంటే, కుమారస్వామి ఎందుకు పుట్టాడు? అసలు తారకాసుడు సంహారం కోసం పుట్టాడు. తారకాసురుడితో యుద్ధం చేయటం కోసమని ఈయన సేనానాయకుడు అయ్యాడండి. ఈయన సేనానాయకుడైతే దేవతలందరూ కూడా సేన అయ్యారు. ఈయన సేనానాయకుడు, దేవతలు సేన. ఈయన శక్తి ఏమిటి? దేవతల సేన, దేవసేన కదా. కుమారస్వామి యొక్క శక్తి దేవసేన. ఆయన భార్య పేరు దేవసేన. దేవసేన దేవతల సేన అనేది ఎవరన్నా పెళ్ళాం పేరుగా, ఒక ఆడమనిషి పేరుగా పెట్టుకుంటుందా? అంటే దేవసేన ఆయన శక్తి కాబట్టి అది ఆయన భార్య అయింది. ఆయనకు సుబ్రహ్మణ్య రూపం ఉన్నది. ఆ సుబ్రహ్మణ్య రూపంలో ఆయనకి రక్షణ శక్తి ఏమిటి? రక్షణ శక్తి ఏమిటంటే తీగలలో సంచరించేటటువంటి, వల్లిలో సంచరించేటటువంటి సర్పము ప్రమాదపడదు, అదే దానికి శక్తి. అందువల్ల ఆ రూపంలో ఆయనకి వల్లి ఆయనకు భార్య అయింది, వల్లి దేవసేన. ఇట్లా దేవతలు వాళ్ళ యొక్క శక్తులే వాళ్ళ భార్యలు అని చెప్పి వాళ్ళ అవతారాలు ఉన్నాయి. విష్ణుమూర్తి యొక్క అవతారం రామచంద్రుడు ఉన్నాడండి. శ్రీరామచంద్రుని యొక్క శక్తి ఏమిటి అంటే, శ్రీరామచంద్రుని యొక్క శక్తి అన్నశక్తి అండి. వేదరామాయణంలో రావణుణ్ణి గురించి చెబుతూ అన్నం ముషావణ్ అని చెప్పి చెప్పబడ్డది. రావణుని గురించి, అన్నమును దొంగిలించాడు రావణాసురుడు అని. రావణాసురుడు దొంగిలించింది ఎవరినండి? అన్నాన్నే. సీతను దొంగిలించాడు. మరి వేదము అన్నం ముషావణ్ అని చెప్పింది అంటే సీత ఈజ్ ఈక్వల్ టు అన్నం అన్నమాట. రాముడి శక్తి అన్నశక్తి. పద్మపురాణం చెప్పింది, ఏ రామం నభజిష్యంతి తే నరా జఠరం స్వకం బిభత్తుం శక్యమంచేతే. ఎవరైతే రాముణ్ణి స్మరించరో వాళ్ళకి అన్నం తినేటటువంటి అర్హత లేదు అని చెప్పి చెప్పిందండి. ఎందువల్లంటే అన్నశక్తి ఆయనది. అందువల్లనే మనం అన్నమో రామచంద్ర అంటాం. అన్నానికి రామచంద్రుడికి సంబంధం ఏమిటండి? ఎప్పుడు ఆలోచించామా? అన్నమో వెంకటేశ్వర స్వామి అనవు, అన్నమో అన్నపూర్ణాదేవి అనవు, అన్నమో రామచంద్ర అని ఎందుకు అంటాం? ఏమిటి అన్నమో అన్నానికి రామచంద్రుడికి సంబంధం? అంటే రాముడి యొక్క శక్తి అన్నశక్తి, అదే ఆయన భార్య. అన్నశక్తి అంటే సీతాదేవి అన్నశక్తి. ఎందువల్ల ఆయన అన్నశక్తి అయింది అంటే, జనక మహారాజు భూమిని దున్నుతున్నాడు. ఆ దున్నేటప్పుడు నాకటి చాలులో ఆమె దొరికింది. ఆయన దున్నవలసిన అవసరం ఏమిటి? ఏమి ఆయన దగ్గర కూలివాళ్ళు లేరా, కూలినాలి వాళ్ళు లేరా అని అంటే ఆయన యజ్ఞ కార్యం కోసం కర్షణం చేస్తున్నాడండి. దేవాలయ నిర్మాణాలు చేయాలన్నా, యజ్ఞయాగాదికాలు నిర్వహించాలన్నా భూమి చాలా పవిత్రంగా ఉండాలి. ఆ భూమిలో శల్య దోషాలు ఉండకూడదు. ప్రతి ప్రాంతము కూడా ఏదో ఒక కాలంలో శ్మశాన భూమి కావచ్చు. ఊరికి ఉత్తరంగా ఊరు పెరుగుతూ ఉంటుంది. పెరిగిన కొద్దీ ఇప్పుడు ఒంగోలులో బస్టాండ్ ప్రాంతం అంతా వెనక శ్మశానం అండి. ఇప్పుడు అదంతా ఆక్రమణ అయిపోయింది, మామూలుగా ఇళ్ళు కట్టుకుంటున్నారు ఉంటున్నారు. అవి వాటి కింద తవ్వితే వచ్చేవన్నీ ఎముకలే, శల్యములే. శల్యదోషములు ఉండకూడదు. శల్యదోషం ఉంటే ప్రశాంతంగా బతకలేరు, ఆరోగ్యాలు బాగుండవు, లేకపోతే మనస్సులు బాగుండవు. ఆ విధమైన పరిస్థితులు వస్తాయి. మరి దేవాలయాలు మనశ్శాంతి కోసమని, యజ్ఞయాగాదికాలు మనశ్శాంతి కోసమని అటువంటి చోట శల్యదోషాలు ఉంటే అసలు అవి అర్హం కాదు. ఆ భూమి పవిత్రమైనటువంటి భూమి కాదు, అర్హము కాదు. అందుకోసమని ఆ దోషం, శల్యదోషం పోవాలి అంటే ఎక్కడ భూమి అంతా తవ్వి ఎంత లోతం తవ్వుతాం? దానికి శాస్త్రము కర్షణము అని విధానం చెప్పింది. అంటే ఏమిటంటే ఆ భూమిని మంత్రపూతంగా యజమాని దున్నాలి. దున్ని నవధాన్యాలు చల్లి అవి మొలకలు వచ్చాక వాటిని ఆవుల చేత తినిపిస్తే దానిలో ఉన్నటువంటి ఆ శల్య దోషాలు పోతాయండి. పవిత్రమవుతుంది ఆ స్థలం, యజ్ఞాలకి దేవాలయాలకి అర్హమవుతుంది. అందువలనే దేవాలయ నిర్మాణాన్ని కర్షణాది ప్రతిష్టాంతం అంటారు. మొదటిది కర్షణము, చివరిది ప్రతిష్ట. ఎవరైనా పవిత్రంగా గృహ నిర్మాణం చేసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు కనీసం వాళ్ళ భూమిలో నవధాన్యాలు చల్లి అవి గోవు పెరిగాక గోవుల చేత తినిపిస్తే ప్రశాంతంగా ఉంటుందండి. కొందరు ఇల్లు కట్టుకుంటారు, వాస్తు చూపిస్తారు, అన్ని పద్ధతులుగా చేస్తారు. కానీ ఏమిటో అండి, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కానీ సుఖంగా నిద్ర పట్టడం లేదు, ఏమిటో చికాగ్గా ఉంటుంది, మనస్సులకి రోగాలుగా ఉంటున్నాయి, బాగుండటం లేదు అని చెప్తారు. ఎందుకు అంటే లోపాలు ఉన్నాయన్నమాట. ఏవో భూత ప్రేత పిశాచాలన్నీ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ పోవటానికే గోమాతను ప్రవేశపెట్టడం అండి. మనం గృహప్రవేశం చేసేటప్పుడు మొట్టమొదట మనకంటే ముందు గోమాతను ప్రవేశింపజేస్తాం. ఎందుకు అంటే గోమాత వల్ల అక్కడ ఉన్నటువంటి దుష్టశక్తులు పోతాయి. ఎవరైనా చేతబడి వంటి దుర్మార్గపు పనులు చేయదలుచుకుంటే వాళ్ళ దొడ్లో ఆవు ఉంటే చేయరండి, ఎందుకంటే అవి పారవు. అందుకోసమని ముందు ఆవుని తోలేస్తారు. చూడండి గోమాత ఎంత శక్తి గలదు. దుష్ట ప్రక్రియలు కూడా జరగనివ్వదు అంటే గోమాత. అటువంటి గోమాతని మనం దగ్గర ఉంచుకోలేకపోతున్నాము, కబేళాలకి పంపుతున్నాము అంటే ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదండి. ఇవాళ సమాజం అంతా కూడా ఇంత నాశనం కావటానికి గోఘోషే కారణము. ఇది సమాజం అర్థం చేసుకోవటల్లా. ఒక విషయం చెబుతాను, నేను రాజకీయ నాయకుడినిగా, రాజకీయ వ్యక్తిని కాదు, కేవలం ధార్మిక వ్యక్తిని, కానీ యథార్థం కాబట్టి చెబుతున్నాను. 1972లోనో ఎప్పుడో ఇందిరాగాంధీ గో రక్షణ కోసమని, గోహత్య నిషేధం కోసమని కొందరు సాధువులు గోవుల్ని తీసుకుని పార్లమెంటు ముందు ప్రదర్శన జరిపారండి. ప్రదర్శన చేస్తే ఆ గోవుల మీద కాల్పులు జరిపించింది ఇందిరాగాంధీ, సాయిబుల తృప్తి కోసమని. రాజకీయాలు అవే కదా, ప్రతిదానికి వాళ్ళ ఓట్లు పోతాయేమని ఏడవటమేగా పరిస్థితి. కాల్పులు జరిపిస్తే హరి అంటూ గోవులు మరణించాయండి. వేదములో గోవుని గురించి అనేక పర్యాయాలు చెప్పింది. అగ్నియ అని వాడబడింది గోవుకి శబ్దం. అగ్నియ అంటే చంపదగనిది అని, దాని పేరే చంపదగనిది అని. అటువంటి గోవుని చంపిందండి. ఎలా ఆమె కాల్పించింది, కాల్చి అవి గోఘోషతో చనిపోయాయో. దురదృష్టము ఖచ్చితంగా. ఇవాళ పంచాంగాలు తీసుకురండి, నేను చూపిస్తాను. ఇందిరాగాంధీ మరణించిన రోజు కూడా అదే అష్టమి నాడు ఆమె మరణించింది, గోపాష్టమి నాడు చంపించింది. అక్కడ ఎలా కాల్పులు జరిగాయో, ఘోరంగా గోమాతను కాల్చారో, అలాగే ఈమె కాల్చబడ్డదండి. దాన్ని మనం హర్షించం, దురదృష్టం. ఆమె ఆ సంఘటన జరిగి ఆ గోఘోష యొక్క ఫలితాన్ని. అంతేకాదు, ఖచ్చితంగా మళ్ళీ శుద్ధాష్టమి నాడే రాజీవ్ గాంధీ కూడా అలాగే కాల్చబడ్డాడు. ఆమె కాదు, ఆమె సంతానం కూడా మొత్తం వంశం నాశనం అయిపోయిందండి గోమాత వల్ల. సంజయ్ గాంధీ కూడా చనిపోయాక ఆయనకి సంబంధించినటువంటి అంత్యక్రియలు శుద్ధాష్టమి నాడే జరిగాయి. మీరు పంచాంగాలు తీసుకుంటే నేను చూపిస్తాను ఆమె ఎప్పుడు కాల్పులు జరిపించిందో, ఎప్పుడు ఇవి సంఘటనలు జరిగాయో. అంత రుజువు అన్నమాట ఘోష, అంత ఘోరమైనటువంటిది. దేశం విభజింపబడ్డాక భారతదేశంలో ఉన్నంత సుఖంగా మహమ్మదీయులు కూడా పాకిస్తాన్లో లేరండి. ఎందుకంటే ఆ గోఘోష వాళ్ళకి విపరీతం కాబట్టి దానికి వాళ్ళు బలవుతూనే ఉన్నారు. వాళ్ళకి అదే లక్ష్యం కాబట్టి. కాబట్టి ఆ కర్షణం చేస్తున్నాడు ఆయన. గోవులు అలా సంచరిస్తే చాలండి, అంత పవిత్రమైపోతుంది భూమి అంటే. ఆ గోమాత యొక్క మహాత్మ్యాన్ని మనం ఎంతని చెప్పగలం. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు జెర్సీ ఆవుల్ని పెంచుతున్నారు, ఆవుల్ని పెంచుతున్నాము అని. జెర్సీ ఆవులు పనికిరాలండి. జెర్సీ ఆవు అంటే పందితో క్రాస్, బాగా ఎక్కువ పాలిస్తుందని. పంది ఎక్కువ పాలిస్తుందండి. గోవేముంది ఒక పిల్లనే పెడుతుంది, ఒక పిల్లకే అది పాలిచ్చేది. పంది 10 పిల్లల్ని పెడుతుంది, 10 పిల్లలకి పాలు ఇవ్వగలిగినటువంటి పాలు దానికి ఉంటాయి. అందువల్ల పందితో క్రాస్ చేశారు, జెర్సీ అయింది. పరమేశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఒకవేళ ఆవు పాలు లేవనుకోండి, కనీసం బర్రె పాలతో అన్నా చెయ్యాలి. కానీ పంది పాలతో చేస్తామండి, జెర్సీ పాలతో చేస్తే అది పరిస్థితి. మన దురదృష్టం ఏంటంటే ఆవు పాలు అని ప్యాకెట్లు అమ్ముతారే, దాని మీద బొమ్మ కూడా జెర్సీ ఆవు బొమ్మే. ఎందుకంటే అంత విదేశాల నుంచి మనకి ఆ కంప్యూటర్లో ఆ బొమ్మలే దిగుతూ ఉంటాయి. దురదృష్టం, కాలం అట్లా చాలా ఘోరమైన పరిస్థితిగా వెళ్ళిపోతుంది. మనం ఎంత చెప్పుకున్నా తరగదండి గోమాతను గురించి. నిన్న హరిప్రసాద్ గారు అన్నారు, ఆ వ్యాసం చూసి అందువల్ల నాకు అది గుర్తుకు వచ్చింది. కర్షణం చేస్తున్నాడు జనక మహారాజు, చేస్తుంటే దొరికింది. ఆమెకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించారు. ఏం పేరు పెట్టాలి అంటే ఆమె నాగటి చాలులో దొరికింది కాబట్టి ఆ పేరు పెడితే బాగుంటుంది అని సీత అని పెట్టారు. సీతా లాంగల పద్ధతి. సీత అంటే నాగటి చాలు అని అర్థం అండి. నాగటి చాలు అంటే అర్థం ఏమిటి? అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నక బ్రతుకవచ్చు మహిళ సుమతి. అంటే మడిదున్నక బ్రతక అంటే ఊరికే దున్నుకుంటూ ఉంటే బతుకుతామా అంటే పంటలు పండించుకోవటం, వ్యవసాయము అని. కాబట్టి సీత అంటే లాంగల పద్ధతి అంటే వ్యావసాయక శక్తి. అదే కదా అన్నప్రదాత. కాబట్టి ఆమె అన్నశక్తి. అందువల్లనే అన్నం ముషావణ్ణని రావణుడు చెప్పబడ్డాడు. మనకి అన్నం పెట్టిన వాడు శ్రీరామచంద్రుడు అండి. ఆయన లేకపోతే మనకి తిండి లేదు. అందుకు ఆయన్ని మనం స్మరించవలసిన రావటం. ఎందువల్ల అంటే శ్రీరామచంద్రుడు వచ్చేటప్పటికి ఈ భూమి అంతా కూడా రాక్షసమయంగా ఉన్నది. రాక్షసులు సంచరించేటప్పుడు మరి పొలాలు దున్నుకుని పంటలు పండించుకునే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి రాముడు వచ్చేటప్పటికి ఈ భూమి పరిస్థితి ఏమిటంటే దున్నుకునే పరిస్థితి కాదు, హలము పెట్టి దున్నేది కాదు. కాబట్టి అహల్యగా పడి ఉన్నది ఈ భూమి. అహల్య అంటే ఎవరు అంటే ఈ భూమే. రాముడు వచ్చేటప్పటికి ఇది అహల్య. రాముడి పాదములు సోకేటప్పటికి అహల్య లేచి కూర్చున్నది. అంటే అర్థం ఏమిటంటే శ్రీరామచంద్రుడు హలము అంటే నాగలి, హల్యము అంటే దున్నబడేది, అహల్య అంటే దున్నబడనిది. శ్రీరామచంద్రుడు వచ్చి రాక్షసుల్ని సంహరించేటప్పటికి ఇక్కడ చక్కగా భూమిని దున్నుకుని పంటలు పండించుకుని అన్నం తినేటటువంటి మనం నివసించేటటువంటి అర్హతని పొందాం. కాబట్టి మనకి నిజంగా అన్నం పెట్టింది ఎవరన్నమాట? శ్రీరామచంద్రుడు. అందువల్ల అన్నమో రామచంద్ర అనాలి. అందువల్ల అన్న రాముణ్ణి స్మరించే మనం అన్నం తినాలి. అటువంటి శ్రీరామచంద్రుని, అన్నప్రదాత అయినటువంటి శ్రీరామచంద్రుడు ఇప్పుడు అహల్యగా పడి ఉన్నటువంటి దాన్ని భూమి దున్నబడకుండా వదిలేసినటువంటి భూమిని ఎవరు అనుభవిస్తారండి? అది ఎండకి ఎండటం, వానకి తడవటమే కదా. అహల్య అయినటువంటి ఈ భూమిని అది ఎండకి ఎండుతూ ఉన్నది అంటే సూర్యుడు అనుభవించాడు, సూర్యుడే కదా ఎండకే. వానకి తడుస్తూ ఉన్నది అంటే మేఘ అధిపతి అయిన ఇంద్రుడు అనుభవించాడు అని. అహల్యని సూర్యుడు ఇంద్రుడు అనుభవించాడంటే అర్థం అదండి. దున్నబడకండగా పడి ఉన్నటువంటి, అహల్యగా పడి ఉన్నటువంటి భూమి ఎండకి ఎండటం వానకి తడుస్తూ ఉన్నది అనే అర్థమే అహల్యని ఇంద్రుడు సూర్యుడు అనుభవించాడు అనేటటువంటి రీతిలో ధ్వనిగర్భితంగా చెప్పడం జరిగింది. శ్రీరామచంద్రుడు రాగానే లేచి కూర్చున్నది అహల్య అంటే అర్థం ఏమిటంటే ఆమె దున్నబడుతూ పవిత్రంగా పంటలు పండించేటటువంటి స్థితికి వచ్చింది అని అర్థం. అందువల్ల ఆ శ్రీరామచంద్రుడు కానీ సీతామాత కానీ వాళ్ళు పూర్తిగా అన్నప్రదాతలండి, అన్న సంబంధమైనటువంటి వాళ్ళు, వ్యవసాయక శక్తులు వాళ్ళు. ఒక మాట, సీతారాములు ఏకాంతంగా కూర్చుని ఉన్నారట. ఎంత బయట సీరియస్గా ఉన్నా భార్యాభర్తలు అయ్యేటప్పటికి వాళ్ళు కాస్త ఏదో పరిహాసాలు ఆడుకుంటూ ఉంటారు. సీత అన్నదిట, ఏమండి మీ రాజ్యంలో పాయసం తింటే పిల్లలు పుడతారట కదా అన్నదిట. ఎవరు పుట్టారు? రాముడు అట్లా పుట్టినవాడే కదా. వెంటనే రాముడు అన్నాడు, కాదు సీత, పొలం దున్నుతూ ఉంటే పిల్లలు పుడతారు అన్నాడు. అలా పుట్టింది ఎవరు? ఏం అలా పుట్టిందే కదా, పొలం దున్నుతూ పుట్టింది. మొత్తానికి అదైనా ఇదైనా మొత్తం పాయసము, అన్నము, వ్యవసాయము, మొత్తం వ్యావసాయక శక్తి, అది శ్రీరామచంద్రుడిది. కాబట్టి రాముని యొక్క శక్తి, అన్నశక్తి సీత, ఆయన యొక్క భార్య సీత అయింది. ఇలా ఏ దేవతని చూసినా వాళ్ళ యొక్క శక్తులే. అగ్నిదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుని యొక్క శక్తి ఏమిటండి? అన్నిటినీ స్వాహ చేయటమే ఆయన శక్తి. ఆయన స్వాశ్రయ దాహక శక్తి ఉన్నదంటారు. అగ్నిదేవుడికి స్వాశ్రయ దాహకం. అగ్నిదేవుని ఈ బల్ల మీద పెట్టామనుకోండి, ఆశ్రయం, బల్లం ఆశ్రయం ఇచ్చింది, దాన్ని తగిలేస్తాడు. అరిచేతిలో పెట్టుకున్నామనుకోండి, చేతిని తగిలేస్తాడు. స్వాశ్రయ దాహక స్థితి అగ్నిదేవుడిది. ఎవరు ఆశ్రయం ఇస్తే వాళ్ళని మింగేస్తాడు ఆయన. మొత్తం ఆయన పని ఏమిటంటే స్వాహ చేయటమే. అగ్నిదేవుని శక్తి స్వాహాశక్తి. అగ్నిదేవుడి భార్య పేరు ఏమిటండి? స్వాహాదేవి. అదేం స్వాహ భార్య పేరు రావటం ఏమిటి? స్వాహ అంటే ఆయన శక్తి కాబట్టి ఆయన భార్య అయింది. ఇలా మనం చూసినప్పుడు ఇప్పుడు మనం స్వామి దగ్గరికి వద్దాం. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వానికి ఉండే శక్తి ఏమిటి అనంటే, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు ఊర్ధ్వరేతస్కుడు అవుతాడండి. ఊర్ధ్వరేతస్కులు అంటారు బ్రహ్మచర్య యోగులైనటువంటి వాళ్ళని, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళని. ఊర్ధ్వరేతస్కులు అంటే అర్థం ఏమిటంటే, రేతస్సుకి వీర్యానికి పతనం కావటం లక్షణం. అవి కొన్ని అనవసరమైన దుష్ట ఆలోచనలు వచ్చినా కలలు వచ్చినా పతనమైపోతూ ఉంటుంది వీర్యం. కానీ బ్రహ్మచర్య నిష్ఠ కలిగినటువంటి వాళ్ళకి అలా వీర్యము అధోగమనం చేయదు, ఊర్ధ్వగమనం చేస్తుంది. ఊర్ధ్వగమనం చేసి శరీరం అంతా వ్యాపించి అది తేజస్సుగా సంక్రమిస్తుందండి. ఇందాక చెప్పాను కదా, ఆ వీర్యము ద్రవీభావస్థితి, దాని ఘనీభావస్థితి పిండం, దాని యొక్క తేజోరూపమే ఈ వర్చస్సు. కాబట్టి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠునికి ఉండే శక్తి ఏమిటి అంటే వర్చస్సు, తేజస్సు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి ఆయనకుండే శక్తి వర్చస్సు, సువర్చస్సు. అదే సువర్చల. ఆయన శక్తి అయినటువంటి సువర్చస్సు ఆయనకు సువర్చల భార్య అయింది. మరి దేవతల యొక్క శక్తులు ఆయన భార్యలు అని చెప్పి మనం మిగతా దేవతలను ఇంకా అన్వయించుకున్నప్పుడు ఆంజనేయ స్వామికి అలాగే అన్వయించాలి కదా. ఆయన భార్య సువర్చల అని ఒప్పుకుని తీరాలి కదా. ఈయన భార్య కాదనేటట్లయితే మిగతా వాళ్ళని కూడా మనం సందేహించవలసి వస్తుంది. కాబట్టి దేవతల యొక్క భార్యలు అంటే వాళ్ళ శక్తులు అనేటటువంటి పరమార్థాన్ని గ్రహించగలిగితే అనేక మునకు సమాధానం చెప్పగలుగుతామండి. అనేక విమర్శలు మన త్రిమూర్తులను అంటూ ఉంటారు, విమర్శ చేస్తూ. బ్రహ్మదేవుడు పెళ్ళాన్ని ముఖాన పెట్టుకున్నాడని, విష్ణుమూర్తి గుండెల మీద పెట్టుకున్నాడని, శివుడు ఒంటి నిండా పెట్టుకున్నాడని. అది విమర్శ కాదు, అది యథార్థం. వాక్ ఎక్కడుంటుందండి? ముఖమునందు ఉంటుంది. కాబట్టి పెళ్ళాన్ని ముఖం మీద ముఖమునందు పెట్టుకున్నా అంటే అది తప్పేం కాదు. కానీ అదేదో విమర్శ అని అనుకుని దాని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. విష్ణుమూర్తి గుండెల మీద పెట్టుకున్నాడు అని అంటారు. అయ్యా మీరు 10 రూపాయలు ఇవ్వండి అంటే మీరు చెయ్యి ఎక్కడ పెట్టుకుంటారండి? విష్ణుమూర్తే కాదు, మీరు కూడా గుండెల మీదే పెట్టుకున్నారు లక్ష్మిని. ఎందువల్లంటే లక్ష్మి అంత ముఖ్యమైనటువంటిది, ప్రాణ సమానం అన్నమాట. ఏదైనా ప్రమాదం జరిగితే అమ్మో అంటాం, అమ్మో అని తలకాయ పట్టుకో, ఇక్కడ పెట్టుకుంటాం చెయ్య. ఎందువల్లంటే ఇది చాలా కీలకం. అందువల్ల లక్ష్మి కూడా అంత ప్రాణ సమానంగా కీలక స్థానంగా ఉంచాల్సింది. కాబట్టి ఆయన అక్కడే పెట్టుకున్నాడు గుండెల మీదే, మనము గుండె మీదే పెట్టుకున్నాం. పరమశివుడు ఒంటి నిండా పెట్టుకున్నాడు అంటే శక్తి అనేటటువంటిది సర్వాంగీణంగా ఉండాలి. కానీ ఆయన చాలా గొప్ప శక్తివంతుడండి. కాళ్ళు చేతులు సన్నగానే ఉంటాయి, కానీ తలక ఇంతలా ఉంటుందండి. చాలా గొప్ప శక్తివంతుడు అని అంటే ఒప్పుకుంటావా? శక్తి అంటే ఎలా ఉండాలి? సర్వాంగీణంగా ఉండాలి. అందువల్లనే శివునికి పార్వతి దేహమంతా సర్వాంగీణంగా ఉన్నదాన్ని. ఇట్లా దేవతల యొక్క భార్యలు వాళ్ళ శక్తులే. ఆంజనేయ స్వామి యొక్క శక్తి అయినటువంటి తేజస్సు వర్చస్సు అదే ఆయన యొక్క భార్య అయింది. అది గురువు నుంచి సంక్రమించినటువంటిది. వర్చస్సు అనేటటువంటిది గురువు అయినటువంటి వాడు అగ్ని కార్యం చేయిస్తూ వర్చస్వి భూయాసం అనిపిస్తాడు మన చేత, బ్రహ్మవర్చస్వి భూయాసం అని చెప్పి. అటువంటి ఆ వర్చస్సు గురువు నుంచే సంక్రమించింది, గురువు యొక్క తేజస్సు అది గురువు నుంచే ఆయనకి సంక్రమించింది. ఆంజనేయ స్వామికి సంతానం కూడా ఉంది కదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. నిజమే సంతానం ఉన్నది ఆయనకి, కానీ అది సువర్చలకి పుట్టిన సంతానం కాదు. ఆయన బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠునిగానే ఉన్నాడు, బ్రహ్మచారే అండి, అనుమానం లేదు. హనుమంతుడు బ్రహ్మచారి, బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. ఆయన నిరంతరము కూడా బ్రహ్మమునందు. ఏ బ్రహ్మమునందు? రామరూప బ్రహ్మమునందు. రామయేవ పరం బ్రహ్మ, రామయేవ పరం తపః, రామయేవ పరం సత్యం, శ్రీరామో బ్రహ్మతారకం అని చెప్పి ఆ రామరూప పరబ్రహ్మమునందు నిరంతరము సంచరించేవాడు కాబట్టి ఆయన బ్రహ్మచారి. ఆ విధంగా కూడా ఆయన చెప్పదగినవాడు. మహర్షులు జ్ఞాన సంపన్నులు, దాంట్లో సందేహం లేదు. ఆంజనేయ స్వామి యొక్క పూజా విధానాన్ని చెప్పారు మహర్షులు. ఏమని చెప్పారు? పూజలో ఆ ధ్యానావాహనాది షోడశోపచారాలు ఉంటాయి కదండి, దాంట్లో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఉపచారాలు చెబుతూ, ఆగచ్చ హనుమద్దేవ ఆత్వం సువర్చలయాస పూజా సమాప్తి పర్యంతం భవ సన్నిహితో ముదా అని చెప్పి ఆవాహన చేయిస్తారు. ఆంజనేయుణ్ణి ఆవాహన చేయాలి. ఏమని? ఆగచ్చ హనుమద్దేవాత్వం సువర్చలయా సహా, అయ్యా నీవు సువర్చలతో సహా వచ్చి నా సేవలు అందుకోవలసినది అని చెప్పి. గృహస్థులైనటువంటి వాళ్ళకి గృహస్థుడైనటువంటి సువర్చలాపతి అయినటువంటి హనుమంతుని సేవ చేయటము చాలా విశేషమండి. గృహస్థులకి ఆయనే ముఖ్యంగా ఆరాధ్యుడు. అందువలనే ఉపాసకులైనటువంటి వాళ్ళందరూ సువర్చలాంజనేయ భక్తులే. హనుమదుపాసకులైన వాళ్ళు ఎవరూ కూడా సువర్చలను అంగీకరించని వాళ్ళు ఉండరు. అందులో కూడా మంత్రశాస్త్రంలో సువర్చల హనుమ ద్వాదశాక్షరి ఉన్నది, షోడశాక్షరి ఉన్నది, మంత్రశాస్త్రం కూడా ఉన్నది. ఆమె లేదనేటట్లయితే మంత్రశాస్త్రాన్ని ఏం చేయాలి? కాబట్టి అటువంటి ఆవాహన చెప్పి త్వం సువర్చలయా సహా అని చెప్పి ఆగచ్చ అని చెప్పి ఆవాహన చెప్పినటువంటి ఆ పూజా విధానంలోనే పీత కౌసేయ కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభి అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ అని చెప్పి మిగతా దేవతలు ఎవ్వరికీ సమర్పింపనటువంటి కౌపీనం కూడా ఆంజనేయ స్వామికి సమర్పిస్తామండి. మిగతా దేవతలకు కౌపీనం సమర్పించాం, ఆంజనేయ స్వామికే సమర్పిస్తాం. ఏమని చెప్తాము? పీత కౌసేయ కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభి, అయ్యా బ్రహ్మచారులు ధరించవలసినటువంటి కౌపీనముని ఇదిగో నీకు సమర్పిస్తున్నాము. ఇందాకేమని చెప్పాము? నువ్వు సువర్చలతో సహారం అంటున్నావు, మళ్ళీ మనమేమో బ్రహ్మచారులకు సంబంధించినటువంటి కౌపీనం ఇస్తున్నావు. అంటే అర్థమేమిటి? ఇవి రెండు పరస్పర విరుద్ధములా? విరుద్ధములైతే మహర్షులు అలా ఇవ్వరు. కాబట్టి ఇవి రెండు కూడా విరుద్ధములు కావు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అది యథార్థము, సువర్చలాపతి వివాహితుడు అనేటటువంటిది కూడా యథార్థము. అటువంటి ఆంజనేయుడు, సువర్చలాపతి అయినటువంటి ఆంజనేయుడు అనేక భక్తులని సువర్చలా సహితుడై అనుగ్రహించటం అనేటటువంటిది మనకి గాథలలో కనపడుతుంది. ధ్వజదత్తుడు అనేటటువంటి మహాపుణ్యాత్ముణ్ణి ఆ సువర్చల ఆంజనేయుడు అనుగ్రహించటం, ఆయన సాక్షాత్కరించి అనుగ్రహించటం కనపడుతుంది. హనుమంతునకు టైం అయిపోతుంది. వాహనము ఉష్ట్రవాహనం అండి. ఇవాళ నేను ఊరుకు ఇంకో 5 నిమిషాలు ఉంటుంది అంటే నాకు వీలు, నేను ఊరు వెళ్ళాలి. కాబట్టి ఆ సువర్చల ఆయనకి సంతానం కలిగింది అంటే సువర్చల ద్వారా కలిగిన సంతానం కాదండి, మత్స్యవల్లభుడు అని చెప్పి ఆయన సంతానం. ఆయన దీర్ఘదేహి అనేటటువంటి మత్స్యానికి పుట్టినటువంటి వాడు. ఎలా పుట్టాడు అంటే మత్స్యవల్లభుడు, ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించినటువంటి సమయంలో, వారధి నిర్మాణ సమయంలో ఆయన బాగా ఆయనకి శ్రమ కలిగి స్వేదము వచ్చి అలా ఆ స్వేద బిందువులు వదిలాడండి సముద్రంలో. ఆ స్వేద బిందువుల్ని ఆస్వాదించింది ఈ దీర్ఘదేహి అనేటటువంటి మత్స్యాంగర. ఈమె ఒక యక్షిణి, ఆమె శాపం వల్ల మత్స్యమైంది. ఆమెకి శాప విమోచనం ఏమిటంటే, అప్సరసకి ఇదిగో ఆంజనేయునికి స్వేదం స్వీకరించి సంతానం కనటం ద్వారానే ఆమెకి శాప విమోచనం. ఎప్పుడైతే ఈ స్వేదాన్ని స్వీకరించిందో ఆమె గర్భము ధరించింది, ఆమెకు పుట్టినటువంటి వాడే మత్స్యవల్లభుడు. అదేమిటండి చెమటకి సంతానం కలగటం ఏమిటి అని ప్రశ్న వస్తుంది. చెమటకి కలగటము అంటే వీర్యశక్తి లేనటువంటి వాళ్ళకి వీర్యము కూడా చెమట కంటే శక్తిహీనమైపోయి సంతానం కలగటం లేదు కదా. వర్చస్సు ఊర్ధ్వగమనం ఊర్ధ్వదేతస్కులైనటువంటి వాళ్ళకి వాళ్ళ చెమటలో కూడా ఆ వీర్యశక్తి ప్రసరించవచ్చు, దానివల్ల వాళ్ళకి సంతానం కలగచ్చు, కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చెమట నుంచి దానిలో కూడా ఆ వర్చస్సు తేజస్సు యొక్క లేశము అందింది కాబట్టి మత్స్యవల్లభుడు పుట్టాడు. ఆ విధంగా హనుమంతునికి మత్స్యవల్లభుడు కుమారుడయ్యాడు. దానికి సంబంధించినటువంటి గాథ పాతాళ లంకా విజయంలో వస్తుంది. మూడు లంకలు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి మూడు లంకలని జయించటంలో కీలక పాత్ర వహించాడు. ఒకటి పాతాళ లంక, వాడు ఒక తలకై రావణుడు మైరావణుడు అని. రెండవ లంక భూలోక లంక, దీని లంకాధిపతి దశకంఠ రావణుడు, వీడికి 10 తలకాయలు. ఆకాశ లంకాధిపతి శతకంఠ రావణుడు, వాడికి 100 తలకాయలు ఉన్నాయి. మైరావణుడిని పాతాళ లంకాధిపతిని తానే చంపాడు, భూలోక లంకాధిపతిని రాముని చేత చంపించాడు, ఆకాశ లంకాధిపతిని సీతాదేవి చేత చంపించాడు. మూడు మూడు లంకా విజయాలు, అద్భుతములు అయినటువంటి లంకా విజయాలు. ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు తెలుసుకుందరు గాంధీ. కాబట్టి అలా ఆ స్వామి యొక్క ఆ అసాధారణమైనటువంటి పరస్పర విరుద్ధ శక్తులో ఏకీకరణ అనేటటువంటి దానికి మనం అనేక నిదర్శనాలు హనుమతత్వంలో చెప్పుకున్నాం. ఆయన విరుద్ధమైనటువంటి మతాలకు కూడా ఆయన ఏకీకరణ. ఆశ్చర్యం ఏంటంటే మత విషయాలలో కూడా ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి శైవ వైష్ణవాలకే కాదు ఇతర అన్యదేశీయ మతాలు కూడా ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఏకమవుతాయి. ఉదాహరణకి అయోధ్య నవాబు ఉండేవాడు ఒక ఆయన మహమ్మద్ అలీషా అని. లక్నోలో అలీగంజ్గా మహిళ మేళా అని చెప్పి హనుమాన్క అలీగంజ్ మేళా అని చెప్పి అలీగంజ్ అనేటటువంటి చోట హనుమాన్ మేళా జరుగుతుంది చాలా గొప్పగా. అక్కడ ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసింది ఒక మహమ్మదీయుడు, బేగం రబ్బియా అని ఆయన భార్య. ఆయన భార్య రోగగ్రస్తురాలైతే ఆంజనేయ స్వామిని మొక్కుకున్నాడు ఆయన, ఆ నవాబు. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఆమె రోగం తగ్గింది. ఆయన ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం చేశాడు లక్నో ప్రాంతంలో. అక్కడ ఇప్పటికి కూడా అద్భుతమైనటువంటి తిరణాళ్ళు జరుగుతాయి, ఆంజనేయ స్వామి తిరణాళ్ళు. అది మహమ్మద్ ఆలీ అనేటటువంటి ఆయన కట్టించినటువంటి ఆలీగంజిక హనుమాన్ మేళా అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అట్లాగే షాజహాన్ కూడా ముంతాజు యొక్క ఆరోగ్యం కోసమని షాజహాన్ కూడా ఆంజనేయ స్వామి మొక్కుకున్నట్లుగా మనకి చరిత్రలో తెలుస్తుంది. ఆ చరిత్ర కాదండి, ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నాడు, ఆయన పుట్టుకతో మహమ్మదీయుడు కానీ క్రైస్తవ మతం స్వీకరించాడు. యథార్థంగా ఆయన హనుమద్భక్తుడు, ఆయనకి గొప్ప హనుమద్భక్తుడండి. ఆయన దగ్గర ఎప్పుడు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆయన గెలవటం కోసమని లక్నో ప్రాంతంలో హనుమద్భక్తులు హనుమద్యాగం చేశారు. ఆయన గెలిచాక ఆయనకు ఒక అద్భుతమైనటువంటి హనుమంతుడి విగ్రహం ఆయనకు బహుమానంగా ఇచ్చారు. ఆయన దాన్ని చాలా ఆనందంగా స్వీకరించాడు. ఎందువల్లంటే ఆయన హనుమద్భక్తుడు కాబట్టి. ఈ సంఘటనలు జరిగాక టీవీలో గ్లోబల్ గార్డ్ హనుమాన్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా వేశారండి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది కోటీశ్వరులు, ఇతర మతాల వాళ్ళు కూడా ఇంట్లో ఆంజనేయ స్వామి పూజ చేసుకోవటము, హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవటం ఉంటూ ఉంటుంది అని చెప్పి వాడు మొత్తం ఎంతమంది చాలా కోటీశ్వరులు ఇతర మతస్థులు ఆయన్ని సేవించే వాళ్ళు ఉన్నారో ఆ గ్లోబల్ గాడ్ హనుమాన్ అంటే ప్రపంచ దేవుడు అన్నమాట హనుమంతుడు. అలా హనుమంతుడు మతాలకు కూడా అతీతంగా అక్కడికి వచ్చేటప్పటికి మతాలు కూడా ఆయన విషయంలో ఏకమయ్యేటటువంటి స్థితి. మనకి మన దేశంలో కూడా ఈ పావులూరు అని తిరణాళ్ళు జరుగుతూ ఉంటాయండి. ఆ ఇంకొల్లు ప్రాంతాల్లో ఉన్న మహమ్మదీయ కుటుంబాలు చాలా మొక్కుకుని అక్కడికి ఆయన సేవిస్తూ ఉంటాయి. చాలా ఆంజనేయ స్వామి తిరణాళ్ళలో మహమ్మదీయులు పాల్గొంటూ ఉంటారు. కాబట్టి అటు మతాలకు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి వాటికి ఆయన ఏకీకరణ, అటువంటి హనుమత్ తత్వాన్ని మనం 3 రోజులుగా చాలా విపులంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత హనుమంతుడి గాథలోకి వెడదాం, రేపు ఎల్లుండి ఆ విషయాలు చెప్పుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, చాలా శ్రద్ధగా విన్నటువంటి మీకు ఈ అవకాశం ఇచ్చిన హరిప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. నిన్న అడిగినటువంటి వారికి గ్రంథాలు తెచ్చానండి, కావలసిన వాళ్ళు అవి తీసుకోండి.